ओम ज्ञानतमिनन्दस्या ज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् अंशाकल्पतरुभ्यश्च कृपासन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधरा शिवासदि गौर भक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय सो वी वर डिस्कसिंग यस्टरडे फ्रॉम द 9th चैप्टर ऑफ द भगवद गीता वी वर ओनली एबल टू कवर अ लिटिल मोर देन वन वर्स इट वाज इंपॉर्टेंट टू सेट द फाउंडेशन प्रॉपरली Because if we hear with the proper foundation, we can realize the messages quite easily. Without the proper foundation, even hearing from many, many births, one will not get the proper understandings and realizations. So it was important to go through that, how one should hear without envy towards Krishna or his devotees, and how this knowledge is the king of all knowledge and the most confidential knowledge. Knowledge of the soul or Atma-jnana is confidential knowledge. Very few people in this world are interested in Atma-jnana. But more important than that or more confidential than that is knowledge of Paramatma and Atma. And most confidential is the knowledge of Krishna, Bhagavan. And even in that most confidential knowledge, the most confidential is how Krishna reciprocates with his devotees. To know the heart of Krishna. How Krishna, although he is equal to all, nonetheless he is partial towards his devotees. This partiality is not artificial or whimsical, but is a natural partiality. Krishna is impartial in giving opportunity to anyone to come to him. But as one approaches him, he rewards them accordingly. So, it is very important to understand how this is most confidential knowledge. Because to enter into the heart of Krishna or to understand him, you have to have a devotional relationship with him. And that devotional relationship is established through the medium of a pure devotee. So hearing about Krishna from a pure devotee is a means of achieving that most confidential knowledge.
మనున్నా ఈ 9వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం. అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఏదైనా సరే పునాది బలంగా ఉంటే తర్వాత ఏ విషయాలైనా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు అని. పునాది బలంగా లేకపోతే జన్మల తరబడి ఉన్నా గానీ మనకి సందేశం నిజంగా సారాంశం అర్థమయ్యే అవకాశం లేదు. ఆ కారణం చేత పునాది బలంగా ఉండాలని మనం శ్లోకం చెప్పుకున్నాం. తర్వాత 9వ అధ్యాయంలో కృష్ణుడి నుంచి ఈ జ్ఞానాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి, మనం అసూయ ఉండకూడదు కృష్ణుడి పట్ల, కృష్ణ భక్తుని పట్ల. అదేవిధంగా మనం ఇది ఏదైతే జ్ఞానం మనం తీసుకుంటున్నామో ఇది అన్నిటికన్నా కూడా గొప్పది, విద్యల కల రాజు ఉంటుంది, రహస్యాల్లో గొప్ప రహస్యమైనటువంటిదని కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటివి. చాలా మంది ప్రపంచంలో ఆత్మజ్ఞానం అంటే ఆసక్తి చూపిస్తారు. దానికన్నా ఉన్నతమైనటువంటి పరమాత్మ జ్ఞానం, దానికన్నా ఉన్నతమైనటువంటి భగవంతునికి జ్ఞానం, దానికన్నా ఉన్నటువంటి ఆ భగవంతుడు భక్తులతో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనేటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు, ఇవి అన్నిటికన్నా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి. ఆత్మజ్ఞానం అంటే గుహ్యమని చెప్పొచ్చు, కానీ ఇక్కడ భగవంతుడు భక్తులతో ఎలా ప్రతిస్పందిస్తాడు అనేటువంటి తెలుసుకునేది అదే గుహ్యతమైనటువంటి జ్ఞానం, అంటే అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం అనేసి ఈ 9వ అధ్యాయం ముఖ్యంగా ఉద్దేశించబడింది. భగవంతుడు భక్తులతో ఎలా ప్రతిస్పందిస్తాడు, భక్తుల పట్ల భగవంతుడు ఏ విధంగా పక్షపాతి అయి ఉన్నాడు, భగవంతుడు భక్తుల పట్ల పక్షపాతం చూపించడం అనేటువంటిది అదేదో కృత్రిమం కాదు, లేదంటే అదేదో ఆయనకేదో ఇష్టం వచ్చినట్లుగా ఆయన పక్షపాతం చూపించడం లేదు. ఆయన భక్త పక్షపాతి అని ఎందుకంటున్నారంటే ఆయనకి ఎవరి పట్ల పక్షపాతం లేదు. అవకాశం వచ్చేటప్పుడు అందరికీ సమానంగానే ఇస్తాడు. కానీ ఎవరెవరు ఎంతెంతకైతే ఆయనకు శరణాగతి పొంది ఆయనతో చక్కగా అనుసంధానం అవుతారో దానికి తగిన రీతిలో వాళ్ళతో ఆయన ప్రతిస్పందిస్తాడు. ఆ విషయంలో భక్తుల దగ్గర ఆయన పక్షపాతిగా ప్రవర్తిస్తాడు. ఇదే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు భక్తులతో ఏ విధంగా ఆయన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇది అత్యంత గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానం తొమ్మిదాధ్యాయంలో మనం అర్థం చేసుకోవాలి. అత్యంత రహస్యమైనటువంటిది కృష్ణుడి హృదయాన్ని అర్థం చేసుకుని ఆ హృదయంలో మనం ఒక చోటు కల్పించుకోవడం. ఆ చోటు ఊరికనే వస్తుందా అంటే ఒక భక్తుడు మధ్యవర్తిగా ఉంటే వస్తుంది. ఒక శుద్ధ భక్తుడు మధ్యవర్తిగా ఉండి ఆ కృష్ణుడి గురించి భక్తుడి దగ్గర నుంచి మనం వింటే అప్పుడు మనకి ఆ కృష్ణుడి హృదయంలో చోటు దొరుకుతుంది.
సో దిస్ వై ఇట్స్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ బికాస్ ఈవెన్ దో వన్ మే రీడ్ ఇట్ ఇట్స్ లైక్ రీడింగ్ ఎ జిప్ ఫైల్ ఇఫ్ యూ మెనీ ఆఫ్ యూ ఆఫ్ కోర్స్ హావ్ డన్ కంప్యూటర్ వర్క్ సమ్టైమ్స్ టు కండెన్స్ a big huge file you run it through some kind of a compression program. So when you look at the compression program in an ordinary text editor, you'll see all kinds of funny symbols. You won't see anything meaningful, some weird symbols, question marks and dots and crosses and symbols of cards and so on. That's what you'll find, and you can't understand the meaning, because to read that file you need a key. Similarly, all the shastra, particularly bhakti shastras, are highly compressed files. And the key to that file, open that file, is with the pure devotee. Unless one goes and hears from a pure devotee, naishamadhisthavadurukramangrimspashatyanarthavagumodhyartha, mayyasampadarajovishekamnishkinchananamnavrinityavat, one won't be able to understand anything of bhakti shastra. You can open the book, you can read it, you can explain it, but it'll all be wrong.
ఈ భగవద్గీత గాని ఇలాంటి భక్తి శాస్త్రాలు ఇవి ఎటువంటివి అని అంటే జిప్ ఫైల్ అని చెప్పి మీరు కంప్యూటర్లో కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బాగా ఎక్కువగా విస్తృతంగా ఉన్నటువంటి అంశాలని క్లుప్తంగా చేయడం కోసం అని చెప్పేసి వాటిని ఏం చేస్తారంటే ఆ విధంగా కుదించేస్తారు. ఆ కుదించినటువంటి ఫైల్స్ ని మనం కనుక తీసి చూస్తే ఏం కనపడుతుంది అంటే చుక్కలు, కామాలు, గీతలు, అడ్డగీతలు, నిలువు గీతలు, ప్రశ్నార్థకాలు, ఆచార్యార్థకాలు ఇది చేయగలనుకోవడం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సారాంశం నీకు దొరకాలంటే దానికంటూ ఒక తాళంజీవి ఉంటుంది. ఆ తాళంజీవి కిటుకు నీకు తెలిస్తే అప్పుడు దాన్ని తీసి అందులో ఉన్న విషయాలు విస్తారంగా ఎన్ని ఉన్నాయని చెప్పి చూడొచ్చు, చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలు, అందులో ప్రత్యేకించి భక్తి శాస్త్రాలు, అవి అలాంటివేనమాట. అవేమిటేనంటే వాటికి తాళం చేయి కావాలి. ఆ తాళం చేయి శుద్ధ భక్తుడి దగ్గర ఉంటుంది. అది తీసుకుని దాని ద్వారా మనం వెళితేనే అర్థం అవుతాయి. అది లేకుండా మనం భగవద్గీత చదవచ్చు, అందులోంచి చెప్పొచ్చు, విస్తారంగా వివరించవచ్చు, ఎన్ని చేసినా గానీ తాళం చేయి లేదు కాబట్టి దానిలో ఉన్నటువంటి సారాంశం మనం గ్రహించేటువంటి అవకాశం మనకి దొరకదు.
సో యాక్సెస్ టు భక్తి ఇస్ ఓన్లీ త్రూ భక్తాస్. దేర్ఫోర్ ది మహాభారత సేస్ మహాజనో యేన గతః స్వపంథః ధర్మస్య తత్వం nihitam guhayam. It's very confidential. It's not disclosed to everybody. Even if a devotee knows very deep knowledge, he doesn't disclose it to everybody. Even if he has realized very deep levels of Krishna consciousness, he doesn't disclose it to everybody so cheaply. Because Krishna himself doesn't give bhakti so easily. So a devotee is always interested in Krishna. So he doesn't put Krishna in a spot by offering this knowledge to anybody and everybody. He makes sure that the person is actually sincere and serious before he offers that knowledge. So unless one has got the proper attitude towards both Krishna and the spiritual master, this knowledge cannot be, it's a double lock. Double lock. If you have proper attitude towards Krishna but not towards the devotee, you won't be able to access it. If you have proper attitude towards the devotee but no attitude towards Krishna, you won't be able to access it. You have to have just the right attitude towards both Guru and Krishna. Yasya deve parabhaktir yatha deve tatha guru tasya te kathita yartha prakashante mahatmanah. If you want this knowledge to be revealed within your heart, then you have to have just the right implicit faith and the devotion to both Guru and the Supreme Lord. And that's why the Mayavadis can't get access to it, because the attitude towards Krishna as well as the Guru is very disrespectful. They think that even the Guru is only time-marking Guru. After I learn from him, he will also be Narayana merged into the Brahman, and I will also be merged into Brahman. So there is no difference. So because of this attitude problem, they are unable to understand Krishna's, you know, plain and simple teachings. They are pretty simple. Krishna uses the word mam, mayi, or mat at least 35 to 40 times in this chapter. You can count it later on. Go and count the number of first person singular Krishna does in this chapter alone. You will see that it's an alarming number. In 34 shlokas, it's something like 40, 45 times. But still the Mayavadis will not be able to get it. When Krishna says, Manmana Bhava Mad Bhakta, they will say, it is not unto me, unto Krishna, but unto the unborn within Krishna, that you have to surrender. Because they have an attitude problem.
భక్తి అని అంటే అది భక్తుల దగ్గరే మనం నేర్చుకోవాలి. భాగవతం కూడా అదే మహాజన యనగతిష్టపంత శ్లోకం ప్రకారంగా ఈ భక్తి అనేది భక్తుల దగ్గర నేర్చుకోవాలి. ఒక విషయము, భక్తులు కూడా ఎవరికి పడితే వాళ్ళ భక్తి గురించి విషయాలు అంత సులభంగా చెప్పరు. శుద్ధ భక్తుడికి భక్తి గురించి గాఢమైన సాక్షాత్కారాలు, భక్తి గురించి ఎంతో లోతైన విషయాలు తెలిసి ఉంటాయి. తెలిసినా గానీ అందరికీ అంత సులభంగా ఆయన తెలియజేయడు. ఎందుకనంటే కృష్ణుడు కూడా ఆయనకు అంత సులభంగా భక్తిని ఇవ్వడు కదా. మరి భక్తుడు అనేవాడికి కృష్ణుడు పట్ల ఆసక్తి ఉంటుంది కదా. మరి కృష్ణుడు తనకి ఆ భక్తిని నన్ను సులభంగా ఇవ్వడు కాబట్టి ఈ భక్తిని కూడా ఈయన సులభంగా ఎవరికి చెప్పడు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేసి అందరికి కృష్ణుడు తీసుకెళ్లి అందరి ముందు నుంచోబెట్టాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరికైతే యోగ్యత ఉంది, అర్హత ఉంది చూసి వాళ్ళకి జాగ్రత్తగా దీన్ని ఇస్తాడు. వీతం గుహాయమని చెప్పింది అందుకే అనమాట. మహాజనులకు అడుగుజాడలు అనుసరించాలి భక్తులు అడుగుజాడలను. అదే సమయంలో ఇది ఎంతో గుహ్యమైనటువంటిది ఈ జ్ఞానం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి అంత సులభంగా పంచేదానికి లేదు. అందుకే చూసి ఆ భక్తుడు అనేవాడు ఈ జ్ఞానాన్ని పంచిపెడతాడు. ఇది ఒక విషయం అయితే. ఇంకొకటి ఏమిటంటే, మరి మనం ఆ జ్ఞానాన్ని తీసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని అంటే, కృష్ణుడి పట్ల, కృష్ణుడి యొక్క భక్తుల పట్ల మంచి అవగాహన అనేటువంటిది మనకు ఉంటేనే అప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది. ఈ భక్తికి సంబంధించిన జ్ఞానం ఇక్కడ ఇది రెండు తాళాల లాంటివి అన్నమాట. కృష్ణుడి పట్ల సరైన అవగాహన ఉండాలి, గురువు పట్ల సరైన అవగాహన ఉండాలి. కృష్ణుడి పట్ల మంచి అవగాహన ఉండి గురువు పట్ల లేకపోయినా, గురువు పట్ల మంచి అవగాహన ఉండి కృష్ణుడి పట్ల లేకపోయినా కానీ, రెండు తాళాలు ఒక తాళం ఉండి ఒక తాళం లేకపోయినా తలుపు తెరుచుకోదన్నట్టుగా ఈ శాస్త్రాల యొక్క విషయాలు మనం సమీపించలేం, సారాంశాన్ని మనం అర్థం చేసుకోలేం. అందువల్ల ఇద్దరు పట్ల మంచి అవగాహన ఉంటేనే మనకు విషయాలు అర్థమయ్యే అవకాశం ఉంది. మాయావాదుల విషయంలో ఇబ్బంది అదే. వాళ్ళకి గురువు పట్ల, కృష్ణుడి పట్ల ఇద్దరు పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు, ఇద్దరు పట్ల గౌరవం లేదు. వాళ్ళకి గురువు అని అంటే ఒక కాలపరిమితికే గురువు, ఏదో కొంతకాలం దాకా గురువు కొనసాగి తర్వాత ఆయన నారాయణలో ఆ బ్రహ్మజ్యోతులు ఐక్యమవుతాడు, నేను బ్రహ్మజ్యోతులు ఐక్యమైపోతాం, అంత తర్వాత అంతా ఒకటే. ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంచెం కాలపరిమితి గురువు అయినని చెప్పి అనుకుంటారు వాళ్ళు. భగవంతుని పట్ల అదే రకమైనటువంటి భావన ఉంటుంది వాళ్ళకి, ఆ గౌరవం ఉండదు. అందుకని భగవంతుడు చెప్పే చిన్న చిన్న సులభమైన విషయాలు కూడా మాయావాదులు అర్థం చేసుకోలేరు. మామయ్యి మత్ అనేటువంటి ఈ మాటలు భగవద్గీత ఈ 9వ అధ్యాయంలోనే ఒక 40-45 సార్లు కృష్ణుడు చెప్పుకుంటాడు. మళ్ళీ ఇంటికి లెక్క పెట్టుకుని మీరు, కానీ అంత సులభంగా చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. మన్మనాభ మద్భక్తు అని కృష్ణుడు చెప్తూ ఉంటే ఉన్న శ్లోకాలు 34, చెప్పింది మాత్రం 40-45 సార్లు చెప్పుంటాడు కృష్ణుడు. మరి కృష్ణుడు అంత సులభంగా మన్మనాభావం అని చెప్తూ ఉంటే వాళ్ళేమంటారంటే, ఇక్కడ నన్ను అంటే కృష్ణుడు కాదు, కృష్ణుడి లోపల ఒక అజుడు ఉన్నాడు, ఆ అజుడికి సంబంధించిన విషయం అక్కడ మామ అంటే నన్ను అని తెలియజేస్తుంది, అందుకని కృష్ణుడు కాదు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లోపం లేదు. వాళ్ళకి అవగాహన లోపం అనేటువంటిది ఉండి సరైనటువంటి గౌరవం లేదు కృష్ణుడి పట్ల, కాబట్టి గురువు పట్ల అర్థం కావట్లేదు.
సో ఈవెన్ ఇన్ ద మన్మనాభర్స్ 4 టైమ్స్ కృష్ణ యూసెస్ ఫస్ట్ పర్సన్ సింగులర్, స్టిల్ దే డోంట్ గెట్ ఇట్. ఇన్ వన్ వర్స్ హీ స్పీక్స్ 4 టైమ్స్. సో దిస్ మీన్స్ అన్లెస్ ది యాటిట్యూడ్ ఈస్ ప్రాపర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ విల్ బి ఇన్యాక్సెసిబుల్. దేర్ఫోర్ కృష్ణ రైట్ ఇన్ ద బిగినింగ్ బిఫోర్ యూ సే దిస్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ, he says, I'm going to speak to you because you're non-envious of me. That means there is a deep level of respect for Krishna and an eagerness to hear and accept what he's teaching with great faith. So this is Rajavidya, Rajaguhyam, Pavitram Idam Uttamam. This knowledge is completely pure. As we said yesterday, devotional service is called knowledge because it is by devotional service that one can understand Krishna. It's a process of understanding something. Knowledge means the process of understanding something. Just like Krishna in Bhagavad Gita says, Amanitam, Adambitam, is the process of knowledge, and therefore it is knowledge. So, only by this knowledge one can understand Krishna. And this knowledge is so pure that it destroys all the sinful reactions that we have accumulated over many, many millions of births. There are four stages of sinful reactions. Prarabdha karma are the karmas that are associated with this body. Whatever karmas are associated with this body, as time progresses, these karmas mature. The kind of diseases we get, the type of relationships we have, the tendencies we have, these are all a consequence of prarabdha karma. Aprarabdha karma are karmic reactions which won't manifest in this life. But in the next lives they will manifest. Aprarabdha. In this life they won't manifest, but they're in a stockpile. And Kuta and Bija are in between stages of aprarabdha and prarabdha karma. Prarabdha karma is already fructified. Aprarabdha karma is unfructified. Kuta is a pre-seed-like manifestation of aprarabdha karma. And Bija is a seed-like manifestation of aprarabdha karma. So in other words, a thought comes to do some sinful activity. You have not done it yet. A thought comes of a fear of some situation. So these are examples of kuta. Kuta is when you are not consciously aware of it, but it is manifested, just like a disease. Before you feel pain in the throat, some uneasiness is already there. You have some feeling that you're going to get sick. But then there is slight infection of the throat, and then there is the manifestation of the full fever and all that. In the same way, aprarabdha karma is you have contacted the disease, but it has not yet manifested in the form of fever and cold and cough and all these things. Kuta is that stage of karma where there is a subtle feeling that you have captured the disease. You are somewhat aware, yes, I've got it. And Bija is when it has manifested into a visible form. The invisible form where you start feeling some disease and the manifestation of that in the form of a sore throat or something like that, a little pain here. This is Bija. And Prarabdha is a fructified form. In general, with just Atmajnana, Prarabdha karma is not fully eradicated. There is an impression of prarabdha karma that is still associated with the body. But with the development of pure devotional service, even prarabdha karma is completely burnt off. So the body of a devotee should not be seen in terms of karmic reactions. A body of a nishkama karma yogi may still be associated with some prarabdha karma. But the body of a pure devotee, although it may seem like he is getting sick, is going through some material reactions and so on, it has nothing to do with karma. It is an arrangement by Krishna to use his so-called karma for instructing others about Krishna consciousness.
మన్మనాభా మధ్వద్ధ శ్లోకంలో కూడా నాలుగు సార్లు కృష్ణుడు నేను అని చెప్పినా గానీ మాయావతులకి అది అర్థం కాదు. ఒక శ్లోకంలో నాలుగు సార్లు నొక్కి చెప్తే కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకనే మంచి అవగాహన ఉంటే తప్పితే మనకి భగవద్గీతలోంచి భగవంతుడు చెప్పే విషయాలు అర్థమయ్యే అవకాశం ఉండదు. ముందు దాని పట్ల మంచి అనుకూల భావన ఉండాలి. అర్జునుడికి అనుకూల భావన ఉంది కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చే ముందు కృష్ణుడు మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు, అర్జున ఈ జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను కారణం ఏంటంటే నీకు అసూయ లేదు, నా పట్ల గౌరవం ఉంది, నేనేం చెప్తానో అది నువ్వు ఎంతో ఆత్రంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు, నేను చెప్పిందంతా కూడా వింటూ ఉన్నావు, అందువల్ల నేను నీకు చెప్తున్నాను. మంచి అవగాహన లేకపోతే విషయాలు మనం గ్రహించేటువంటి అవకాశం లేదు. అది అర్జునుడికి ఉంది కాబట్టి కృష్ణుడు అర్జునుడికి చక్కగా ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంకొకటి పవిత్రం అన్నారు. భక్తియుత సేవ అనేటువంటిది ఒక జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఒక విషయాన్ని చేరడానికి ఉపయోగించేటువంటి పద్ధతి. కృష్ణుని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతే భక్తియుత సేవ. కాబట్టి ఇది కూడా ఒక జ్ఞానమే. అదే అర్థం వస్తుంది. జ్ఞానము అని అంటే ప్రమాణిత్వం, అబంధిత్వం ఇదంతా కూడా చెప్తున్నాము. అదేమిటది? అది ఒక పద్ధతి. అది కానీ దాన్ని కృష్ణుడు ఏమన్నాడు? జ్ఞానం అంటున్నాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని కూడా జ్ఞానమే అంటాం. అందువల్ల ఈ జ్ఞానాన్ని మనం పొందడం వల్ల ఏమవుతుందంటే ఇది మనల్ని అన్ని విధాలైన పాపాల నుంచి విముక్తులను చేస్తుంది. మరి పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చెప్తున్నారు, మరి ప్రారంభ కర్మలని అంటే ఇప్పటికే మనలో ఫలించినటువంటి పాపాలు, అప్రారంభ కర్మలని వచ్చే జన్మలో ఫలించబోయేటువంటివి, మరి కూటమని బీజమని. కూటమని అంటే ఈ అప్రారంభ కర్మల యొక్క సూక్ష్మరూపం. సూక్ష్మరూపం అని అంటే ఇంకా ఆ అప్రారంభ కర్మ రాబోతుందనే దానికి ముందుగా తెలియజేసేటువంటి ఒక భావన అంతే. అదే బీజం అని అంటే ఆ అప్రారంభ కర్మ మనలో వచ్చేసింది, వచ్చేసి సూక్ష్మ రూపంలో ఉంది, బీజ రూపంలో ఉంది అంటే కనపడుతుంది అనేటువంటిది బీజ రూపం. ఇవన్నీ కూడాను పాపాలు. ఈ పాపాలన్నింటినీ కూడాను పూర్తిగా ఈ జ్ఞానం తొలగించగలుగుతుంది, ఈ పవిత్రమైన జ్ఞానం అని చెప్పి చెప్తున్నారు. ప్రారంభ కర్మ అనేటువంటిది నిష్కామ కర్మ యోగి విషయంలో ఈ ఆత్మజ్ఞానం పొందినంత మాత్రాన ప్రారంభ కర్మ పోదు. ప్రారంభ కర్మ యొక్క గుణాలు ఇంకా లోపల అలానే ఉంటాయన్నమాట, దాని యొక్క ముద్రలు అలానే ఇంకా చెరగవు, అవి అలానే ఉంటాయి. ఇప్పుడు ప్రారంభ కర్మలు అంటే ఇప్పుడు మనకే వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, సంబంధ బంధ్యాల్లో తేడాలు వస్తుంటాయి, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా ప్రారంభ కర్మలు అని చెప్పి ప్రస్తుతం మనకు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా. వీటన్నిటి నుంచి మనం బయటపడే ప్రయత్నంలో ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందడం వల్ల ప్రారంభ కర్మ పోతుందేమో గాని దాని ముద్ర లోపలే ఉండిపోతుంది. పవిత్రమైన భక్తిత సేవ చేస్తే అప్పుడు ఈ ప్రారంభ కర్మ అనేటువంటిది పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఇక అప్రారంభ కర్మ రాబోయేటువంటిది అది ఎలా ఉంటుంది, కూటం బీజం మీద ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనకి రోగం రాకముందు రోగం వస్తుందనేటువంటి లక్షణం ఉంటుంది. ఉదాహరణకు నీకు దగ్గు జలుబు రాకపోవచ్చు, దగ్గు రాకపోయినా సరే గొంతులు కాస్త నసగా ఉన్నట్టుంటుంది, అంటే ఏంటంటే ముందు ముందు రాబోతుంది దగ్గు అని, అది కూటం. బీజం అంటే ఏంటంటే ఇంకా నసపోయి అసలు దగ్గు కొంచెం స్థాయిలో మొదలైంది అనమాట, అది బీజస్థాయి. ఇక తర్వాత అది ఫలించినప్పుడు నిజంగానే దగ్గు వస్తుంది. సో ఈ స్థాయిలన్నీ కూడా పూర్తిగా పవిత్రమైనటువంటి భక్తి సేవతో పోయేటువంటివి తప్ప నిష్కామ కర్మ యోగి కూడా వీటి నుంచి బయటపడలేడు.
ఆఫ్ కోర్స్ నిష్కామ కర్మ యోగి లేటర్ ఆన్ బికమ్స్ ఎ డివోటీ బికాస్ హిస్ గోల్ ఇస్ డివోషనల్ సర్వీస్ అండ్ హీస్ ఆల్దో హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఎ సర్టన్ ప్రొపెన్సిటీ హీస్ నందలెస్ డూయింగ్ దాట్ విత్ ఎ డిజైర్ టు ప్లీజ్ గాడ్. So, even in his case, prarabdha karma is greatly reduced. But still there is an impression of karma in that case. This is according to Baladeva Vidya Bhushan. But one who is in pure devotional service, he becomes completely freed of all past karmic reactions. Although it may appear to mundane eyes that such a person is going through karmic reaction. This is called pavitram idam uttamam, beyond ignorance. There is no question, because unless one is completely pure, there is always some tamoguna. Even the impersonalists, even though they may have reached the stage of understanding their spiritual nature, still they have a misconception about the Supreme Lord. There is some ignorance there. So, all ignorance is completely dissipated. Just like fire burns to ashes, all firewood supplied to it. In the same way, a pure bhakta, one who has got this knowledge of pure devotional service, he reduces to ashes all karmic reactions, not only for himself, but anyone who properly takes shelter of him.
Nishkama karma yogi anta matram teesadaniki ledu ayanni. Endukante ayana karma phalithalu nashinchukunda chestunnadu kabatti, adi bhakti seva margamlo oka paddhati kabatti nidanaga tana bhakti yogamloki vastadu. Kani పవిత్రమైన భక్తి సేవ చేసే వ్యక్తి పూర్తిగా ప్రారంభ కర్మల నుంచి సర్వ పాపకర్మల నుంచి బయటపడతాడు. నిష్కామ కర్మ యోగి ప్రారంభ కర్మ నుంచి బయటపడినా గాని ముద్ర మాత్రం లోపల ఉండిపోతుంది అనమాట, అది పోదు. కానీ అతను నిదానంగా మళ్లీ భక్తి సేవ మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతనికి భగవద్గీత ప్రకారంగా నిష్కామ కర్మ యోగి అంటే ఆ విధంగా చెప్పారు. ఇక మాయావాదుల విషయానికి వస్తే వాళ్ళు ఇక పూర్తిగా వాళ్ళకి అవగాహన అనేటువంటిది తేడా ఉంది. వాళ్లకు భగవంతుని పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత అదేవిధంగా వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి నేను శరీరానికి ఆత్మననేటువంటి సహజ స్థితి తెలిసినా గానీ వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది. ఎందుకు అజ్ఞానం అంటే భగవంతుని గురించి యథార్థంగా తెలుసుకోలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిలో నేను శరీరంగా ఆత్మ తెలుసుకున్న మాయావాదుల దగ్గర ఇంకా తమ్మగుణం ఉంటుంది, ఇంకా అజ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ అలా కాకుండా శుద్ధ భక్తుడి విషయం ఏంటంటే అతను పవిత్ర భక్తి సేవను ఆచరించినందువల్ల ఉత్తమం అని చెప్పిన కారణం అది. అన్ని విధాలైనటువంటి పాపకర్మలు కూడా పూర్తిగా అతని నుంచి నివృత్తి అవుతాయి. ఇంతకుముందు చెప్పారు పవిత్ర భక్తిత్ర సేవకి కర్మ అనేటువంటిది అతని మీద పనిచేయదు. మరి అతనికి కూడా మనకి కర్మ పట్టిన వాళ్ళకి ఏ విధంగా వ్యాధులు వస్తాయో ఉపద్రవాలు వస్తాయో ఆయనకి వస్తూ ఉంటాయి అలా. కానీ అది భగవంతుని ఏర్పాటు వల్ల వస్తాయి తప్పితే కర్మ యొక్క ప్రతిచర్యల వల్ల రావు. మిగతా వ్యక్తులకు ఆ విధంగా వస్తాయి. ఈయనకి మాత్రము భగవంతుడు ఒక గుణపాఠం నేర్పించడానికి, ఆయన ద్వారా ఇంకెవరికైనా నేర్పించడానికి అలా తెప్పిస్తాడు. గాని కర్మ మాత్రం శుద్ధ భక్తుడి మీద ఎంత మాత్రం పనిచేయదు. ఇక శుద్ధ భక్తుడి విషయం ఏంటి, ఆయన పవిత్రమైన భక్తి సేవ చేస్తాడు కాబట్టి తాను ఈ అప్రారంభ ప్రారంభ కూట బీజ అన్ని పాపకర్మలు నశింపజేసుకోగలుగుతాడు. ఆయన్ని నిజాయితీగా ఎవరన్నా ఆశ్రయం తీసుకుంటే వాళ్ల పాపకర్మలు కూడా పూర్తిగా నశింపు చేస్తాడు.
సో వెన్ వన్ టేక్స్ షెల్టర్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ, దెన్ బై ద ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఆఫ్ ద ప్యూర్ డివోటీ, ద ఇగ్నోరెన్స్ ఆఫ్ సమ్మన్ హూ ఇస్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ సచ్ ఎ పర్సన్ ఆల్సో గెట్స్ డిస్ట్రాయ్డ్. అండ్ నాట్ ఓన్లీ when the devotee is very very pure, someone like Srila Prabhupada, just by looking at such a devotee, onlooker engaged in Krishna consciousness and his activities, they can get rid of volumes and volumes of sins. So it's like a big blazing fire and you throw a bunch of sticks in it, firewood, and immediately it's consumed. We are not like that. We are very tiny fire. We are very tiny fire, so if you put a bunch of sticks on it, we'll be put off. So although our transcendental knowledge is also like fire, but we have to be careful not to accept too many people to guide. If you accept too many people to guide, you won't have any potency to really enlighten them. But one by one, we can achieve the same. You take one person, give them guidance, let them become purified through the contact with transcendental knowledge, devotional service, and then when they are purified, then you can accept another one. And in fact, now you have two people glowing, and with a combined force, you can, you know, eliminate the sins of many, many persons. So we should be very realistic about what is our capacity. If you take on a large number of people that you care for example, in Kali Yuga, if someone begets many children, it's very hard for such a person to care for even more than one or two children. In the same way, if we unrealistically accept responsibility for many people to guide them in Krishna consciousness, our own fire of Krishna consciousness would be very weak. On the other hand, if you accept responsibility for two or three people and really guide them, your fire will become stronger because, you know, your enthusiasm to help them to become free from their sins will burn their sins. And that sin which is burning in your devotional service will make you stronger in Krishna consciousness. Because you can see the power of Krishna consciousness working. You'll become more convinced and your faith will increase tremendously. But just compare the other situation when you accepted, let's say your capacity is to guide one or two persons and you accepted 10 persons. What's going to happen? You're going to lose all enthusiasm in due course of time. Because they're going to suck a lot of energy. You are dealing with the sinful reactions of many, many people, particularly in Kali Yuga, the sinful reactions can be, you know, you don't know when people come to you, you don't know what kind of sinful reactions they've done, they've got in their bank account. You say, I will pay, I will take care of all your debts. And he says, I got $10 million debt. So then you have taken this bank account as yours, and you are now, for the rest of your life, you have to deposit in that bank account. So unless you've got a blazing fire going on, then it is very risky to accept too many persons for guidance. When you have a blazing fire, like Srila Prabhupada, he can accept thousands and thousands of people. He will just burn it off in one contact itself. And that proof is there. People who came into contact with Srila Prabhupada, very quickly they were able to change their ways just by looking at him. Darshane pavitra kara ketu maragon. In fact, this is true. If you come very near a blazing fire, immediately you feel the heat. Isn't it? And the sinful reactions melting in your heart and flowing away. సో పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం.
పవిత్రమిదముత్తమం అనే దానికి అర్థం ఇది, భగభగం అండేటువంటి అగ్ని ఏ విధంగా అయితే కట్టెలన్నీ పొడి చేస్తుందో, పవిత్ర భక్తి సేవ పాపాలన్నీ కూడా కాల్చి భస్మం చేస్తుంది. మరి అందుకని ఎవరైనా ఒక శుద్ధ భక్తుని ఆశ్రయించినటువంటి వ్యక్తి, ఆశ్రయించిన వ్యక్తి అజ్ఞానం ఉన్నా పర్వాలేదు, శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం వల్ల ఏమవుతుందంటే ఇతని అజ్ఞానం అనేటువంటి ఆ పాపం కూడా ఆయన యొక్క పవిత్రత వల్ల, ఆయన యొక్క పవిత్ర భక్తి సేవ వల్ల ఈ అజ్ఞానం అనేటువంటిది నాశనం అయిపోతుంది, ఇతని కర్మలన్నీ కూడా నాశనం అయిపోతుంది. ఆ విధంగా మనము ఒక శుద్ధ భక్తుని యొక్క ఆశ్రయం తీసుకోవడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం నశించిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుపాదుల వారి లాంటి శుద్ధ భక్తులు ఆయన ఆశ్రయం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయన కనుచూపుతో వాళ్ళ యొక్క అజ్ఞానం నశించిపోయింది. ఆయన కనుచూపుతో వాళ్ళు వెంటనే కృష్ణ చైతన్యంలో నిమగ్నం అయిపోయి వాళ్ళ పాపాలను కడిగేసుకున్నారు. ఎందుకంటే ప్రభుపాదుల వారి లాంటి వారంటే వాళ్ళు భగభగమండేటువంటి జ్వాలాగ్ని లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎంతమంది ఎలాంటి వాళ్ళు వెళ్ళినా గానీ వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలని కాలి బూడిదైపోతాయి అనమాట. కానీ మన విషయంలో మనకునేటువంటి భక్తి సేవ ఎంత, మన జ్ఞానం ఎంత, అదేంతో చిన్న నిప్పు లాంటిది అనమాట. అది ఒక అల్పాగ్ని. ఈ అల్పాగ్ని మీద అనేక రకాలైన పాప కార్యక్రమాలు వచ్చి పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? ఉన్నది పారిపోతుంది. అట్లా మనం అనేక మందికి మార్గదర్శకత్వం చేయాలని చెప్పి ప్రయత్నించాం అనుకోండి, మనకి శక్తి సామర్థ్యాలు మనం చూసుకోకుండా, మనకున్నటువంటి స్థితిగతులు, మనకున్నటువంటి బలాబలాలు మనం చూసుకోకుండా అనేక మంది మార్గదర్శకత్వం మనం ఇవ్వాలంటే వాళ్ళందరికీ కర్మలు ఉంటాయి, అన్ని మనం స్వీకరించాలి. మన దగ్గర ఉండేటువంటి అగ్ని ఇంత, అక్కడ బయట వచ్చి పడే కట్టెలు ఇన్ని, ఉన్న అగ్ని మొత్తం చల్లారిపోతుంది అనమాట. అలా మనకు కూడా ఇది జరిగే అవకాశం ఉంది. సమర్థతకు సామర్థ్యానికి మించినటువంటి వారిని మార్గదర్శకత్వానికి మనం తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్య అగ్ని కూడా చల్లారిపోతుంది. అలా కాకుండా మనకి సామర్థ్యానికి ఒకరిద్దరే సరిపోతారంటే ఒకరిద్దరే జాగ్రత్తగా మనం మార్గదర్శకత్వం చూపించి వాళ్ళకి చక్కగా దిశానిర్దేశం చేస్తే, వాళ్లలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ మనం తొలగించేస్తే వాళ్ళు కూడా మనలాగా తయారవుతారు. అప్పుడు అగ్నికి అగ్ని తోడైతే ఇంకా బలం వస్తుంది. అప్పుడు కావాలంటే ఇంకెంతమందినైనా మనం మార్చచ్చు, ఎంతమంది పాపకర్మలైనా మనం తీయచ్చు. ఇది లేకుండా మనలో ఆ ధావాగ్ని అనేటువంటిది లేకుండా మనం అవతల వాళ్ల పాపకర్మలు అనేటువంటి కట్టెలను గూడి చేయాలని చూస్తే మనం పూర్తిగా ఆరిపోయేటువంటి అవకాశం ఉంది. మనం ఆరకుండా చూసుకోవాలంటే మనం వీలైనంత సామర్థ్యాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా మనం వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా అతని పాపకర్మలను కాల్చుతూ ఉండడం వల్ల మనకి భక్తి సేవ పట్ల విశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహం వస్తుంది. ఆ విశ్వాసం ఉత్సాహం వల్ల మనలో ఇంకా కృష్ణ చైతన్య అగ్ని పెరుగుతుంది. దానివల్ల అతని పాపకర్మలు పూర్తిగా మనం తీయగలుగుతాము, పద్ధతి బాగా పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం మనకు వస్తుంది. అప్పుడు నిదానంగా ఒక్కొక్కరిని మనం స్వీకరించవచ్చు. అది లేకుండా దొరికారు కదా అని చెప్పేసి దొరికిన ప్రతిచోటికి నేను దిశానిర్దేశం చేస్తాను అంటే దెబ్బతినేటువంటిది మనమే అనేటువంటి సత్యం ఒకటి మనం ఇక్కడ గమనించాలి. ఇంకొకటి, ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు లాంటి వారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళకి కనుసూపుతో కనపడిన వాళ్ళందరినీ కూడా ఆయన మార్చారనమాట. అది మనకు ప్రత్యక్షంగా ఉదాహరణ ఉంది. ఎందుకంటే సహజమే కదా, పెద్ద అగ్ని మంటుంది అనుకోండి, దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మంట తగులుతుంది. అలానే పెద్ద మండే అగ్ని దగ్గరికి వెళ్తే ఈ పాపకర్మలు మండిపోతాయి, ఇవన్నీ కరిగిపోవడం మొదలై మన నుంచి దూరం అయిపోతాయి. కాబట్టి దావాగ్ని విషయంలో అంటే ప్రభుపాదుల వారు అంటే సరే, గాని మన విషయంలో కొంచెం జాగ్రత్త వహించి తగినంత రీతిలో మన యొక్క కృష్ణ చైతన్య స్థితిని చూసుకునే మనం దిశానిర్దేశం చేయడం మంచిది.
సో ద ఇంటెన్సిటీ విత్ విచ్ వి లవ్ కృష్ణ, దాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్లేజింగ్ ఫైర్. ఇఫ్ అవర్ లవ్ ఇస్ వీక్, దెన్ అవర్ ఫైర్ ఇస్ వెరీ weak. If our love is very strong, then our fire is strong, and people who come into contact with us with that condition of love in our heart, they'll experience transformation very quickly. They'll become free from their sinful reactions, and their sinful reactions won't affect us. Otherwise, generally, a guide or a spiritual teacher has to accept the sinful reactions of the disciple. The reason that caution is there is so that people don't become unscrupulous in accepting dependence. Otherwise, anybody can accept in the name of, but then the Shastra wants that if you accept and you're not able to deliver, then you have to repay that person, whatever you have taken from him. All the service you have taken from him, you're not able to deliver him, you have to repay him.
Nikane namun cheppindi entante, మనం కలియుగం ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఎన్ని కర్మలు ఉన్నాయో మనకు తెలియదు. మన కర్మ తగలబడి వాళ్ళు మన దగ్గరికి వస్తే మనకు అర్థం కాదు, వాళ్లతో మనం వాళ్ళ కర్మలు తీయాలని చూస్తే మన నెత్తిన ఎన్ని కర్మలు పడతాయో. అతనికి కర్మల ఖాతా పాపాల ఖాతా ఒక 10 మిలియన్లు ఉంటే మనకంత సామర్థ్యం లేకుండా అతని బాధ్యత మనం తీసుకుంటే జీవితాంతం మనం అతని ఖాతాలో మనం వేస్తూ కూర్చోవాలన్నమాట, అతని పాప కర్మలు తగ్గించేదానికోసం. అలా కాకుండా అందుకే సామర్థ్యం చూస్తే మనం బాధ్యత తీసుకోవాలనేటువంటిది ఎందుకు నిర్దేశం చేశారంటే, అసలు మన యొక్క అగ్ని అని చెప్పారు. ఇప్పుడు ఏమిటి అగ్ని అంటే కృష్ణుడు పట్ల మనం చూపించే ప్రేమ. ఆయన పట్ల మనం ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తే మనలో అంత అగ్ని బాగా ప్రజ్వలుతున్నట్టు లెక్క. అలాంటి జ్వలించేటువంటి అగ్ని మనలో ఉంటే అప్పుడు మనతో సంబంధం ఎవరైతే ఏర్పరచుకుంటారో, మన ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళ కర్మలు తొలగిపోతాయి, వాళ్ళ పాపకర్మలు తొలగిపోతాయి. ఒకటి, వాళ్ళకి కూడా భక్తి పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఈ రెండు జరుగుతాయి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు. ఎప్పుడు మనలో ఈ జ్వాలాగ్ని ఉండాలి. అదేమిటి? కృష్ణుడి పట్ల మనం ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడేమవుతుందంటే, ఒకటి వాళ్ళ కర్మలు తొలగుతాయి, రెండోది వాళ్ళ కర్మలు మన ఎత్తున బడి మనల్ని బాధించవు. అందుకని ఒక కారణం ఏంటంటే, ఈ శాస్త్రం ఈ సూత్రం చెప్తుంది, మీరు ఎవరినన్నా బాధ్యత తీసుకున్నారు, బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత తీసుకుంటే వాళ్ళని ఉద్ధరించాలి. ఉద్ధరించకపోతే వాళ్ళ కర్మలన్నీ మీ నెత్తిన పడతాయి అనేటువంటి ఆ హెచ్చరిక ఎందుకుంది శాస్త్రంలో అంటే, ఎవరు పడితే వాళ్ళు ఉత్సాహంతో బోధకుడు, మార్గదర్శకుడు, గురువు అనేటువంటి స్థానాలకి ముందుకు దూకకుండా ఉంటారని చెప్పి ఆ శాస్త్రం నిర్దేశం చెప్పారనమాట. ఎందుకని, మనం అతను ఉద్ధరించేటువంటి సామర్థ్యం లేకుండా కనుక స్వీకరించామనుకో, ఆయనకి జీవితంలో ఆయన దగ్గర ఎన్నైతే సేవలు తీసుకున్నా వాటన్నిటికీ మనం మళ్ళీ చెల్లిస్తూ కూర్చోవాలి. ఎందుకంటే అతన్ని ఉద్ధరించలేదు కాబట్టి మనం.
సో ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ ప్రత్యక్ష అవగమం. ప్రత్యక్ష మీన్స్ డైరెక్ట్ పర్సెప్షన్. జనరలీ వి డు నాట్ ట్రస్ట్ డైరెక్ట్ పర్సెప్షన్ బై బ్లంట్ మెటీరియల్ సెన్సెస్, బికాస్ అవర్ సెన్సెస్ ఆర్ లిమిటెడ్. అవర్ మెటీరియల్ సెన్సెస్ ఆర్ లిమిటెడ్. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గాయం ఇంద్రియ శివముఖి జివ్వాదో స్వయమేవ శ్రోత్యద. సో ఇన్ జనరల్ దిస్ ప్రత్యక్ష మెథడ్ విత్ ద బ్లంట్ మెటీరియల్ సెన్సెస్ ఇస్ నాట్ రిలయబుల్ బికాస్ అవర్ సెన్సెస్ ఆర్ లిమిటెడ్ బట్ హియర్ ద వర్డ్ ప్రత్యక్ష ఇస్ యూజ్డ్ బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్ పర్సెప్షన్ బై ద స్పిరిచువల్ సెన్సెస్ ప్యూరిఫైడ్ సెన్సెస్ ఇట్ ఇస్ నాట్ బ్లంట్ మెటీరియల్ సెన్సెస్ బట్ ద నేచురల్ సెన్సెస్ ఆఫ్ ద లివింగ్ ఎనర్జీ విత్ విచ్ హీస్ పర్సీవింగ్ the transcendental state of consciousness through the process of hearing, rendering service to the spiritual master. You may not be highly educated, you may be most simple of all devotees like Mrigari the hunter, or Narada Muni the son of a maid servant, or you might be highly educated like Dhruva Maharaj, highly cultured. When he came to Narada Muni, he had strong Kshatriya culture in him. Or one might be very old, one may be very young, one may be in a man's body, woman's body. It doesn't matter under what conditions you come. But you can perceive the truth of the teachings of bhakti at every stage of Krishna consciousness. You can perceive the reciprocation of Krishna very easily. And as your senses get purified, that perception becomes stronger and stronger. And when you're completely purified, you are able to perceive it as if you see things in front of you. It is not anymore just through Shastra Chakshu or by visualization, but you actually perceive Tattva Darshi. You become an actual Tattva Darshi because you have experienced the truth yourself. The truth of Krishna, the truth of the holy name being non-different from Krishna, the truth of Krishna's Siksha, the truth of Krishna's Leela. All these things one can actually perceive with his transcendental senses. So this is called Pratyaksha Avagamam.
Pratyaksha Avagamam anjipennaru ante pratyakshanga vishayalu ardham chesukodaniki prayatnistam. Bhautikamaina indriyalato pratyakshamainatundi paddhati edaithe undo pratyakshanga vishayalu ardham chesukune paddhati panjedu. Endukante bhautikamaina indriyalani kuda jadendriyalu kabatti paripurnatu vatiki ledu kabatti pratyakshanga bhautikamaina indriyalu dwara ardham chesukune paddhati ikkada cheppaledu. ఇక్కడ చెప్పింది ఏంటంటే ప్రత్యక్ష అవగమం అంటే ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక ఇంద్రియాలతో విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతి చెప్పారు. ఆత్మ అనేటువంటిది సహజమైన స్థితికి చేరుకున్నప్పుడు, పూర్తిగా శారీరక స్థితి నుంచి బయటపడినప్పుడు, ఆ సహజమైనటువంటి స్థితిలో ప్రత్యక్షంగా ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా యథార్థ దృష్టితో అర్థం చేసుకోగలుగుతున్నారు జీవుడు. ఎప్పుడు అది సాధ్యమవుతుంది అని అంటే, అతను గురువుకి సేవ చేసుకోవటము, గురువు దగ్గర శ్రవణం చేస్తూ ఉండడం ద్వారా అతను ఆ స్థితికి చేరుతాడు. ఒక రోజుకి అవగాహన అతనికి వస్తుంది. అతను ఎలాంటి వాడైనా పర్లేదు, పెద్ద పెద్ద విద్యావంతుల మధ్య ఒక పామరుడైనా గాని, మురుగారు లాంటి వాడు, లేదా నారదములు లాంటి వాడు, లేకపోతే ధ్రువ మహారాజులకు క్షత్రియ నైజం కలిగిన వాడు, వృద్ధుడైనా, పసివాడైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరైనా గాని, వాళ్లకు ఈ అవగాహన అనేటువంటిది చక్కగా గురువు దగ్గర సేవ చేసుకోవడమును, చెప్పింది సూచనలు తీసుకోవడం అనేటువంటి ఈ గుణాల ద్వారా అవగాహన అనేటువంటిది వాళ్ళకి ఉంటే, ఆ అవగాహన ద్వారా ఈ ఆధ్యాత్మిక ఇంద్రియాల ద్వారా విషయాలు అర్థం చేసుకునే స్థితి ఏర్పడుతుంది. పవిత్రం అవుతున్న కొలది విషయాలకు అవగాహన పెరుగుతూ ఉంటుంది. పూర్తిగా పవిత్రమైన తర్వాత ఉన్న విషయం ఉన్నట్లే యథార్థంగా అర్థమవుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా శాస్త్రజ్ఞ చూడాల్సిన అవసరం లేదు. అతనే తత్వదర్శి, అతనే కృష్ణుడి యొక్క నామాన్ని, కృష్ణుడి యొక్క రూపాన్ని, రూపానికి నామానికి వ్యత్యాసం లేదని, ఆయన యొక్క గుణాలని, లీలల్ని అన్నింటినీ కూడా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా దర్శించాడు. ఇంకా దర్శించిన వ్యక్తి తత్వదర్శి, ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్షంగా చూసి యథార్థంగా అర్థం
చేసుకోగలుగుతాడు. The pratyakshavagamam dharmyam. What is the dharmyam that is being talked about? Devotional service. Shravanam kirtanam, Vishnu hospanam, Pada sevanam, Achramandanam, Dasyam, Sakyam, Atmani vedanam. These nine angas of bhakti, they constitute dharma. At least this is the purpose for which Krishna comes, to establish these principles. Not just artha dharma or varnashrama dharma or niti dharma. Those things are subordinate and other people can also establish it. But Krishna comes himself or sends his most empowered representative to establish these things, because there cannot be any mistake in this. This is our Sanatana Dharma. And a slight mistake in implementing these things can deviate you completely. So one can perceive that the razor-like sharpness of devotional service, pratyakshavagamam, dharmyam. This is Vedic Upanishadic verse which says that in the beginning of Krishna consciousness, the field is like a football field. You can go here, you can go there, you can go there, anywhere, and still you are within Krishna consciousness, the broad spectrum. But as you advance in Krishna consciousness, it becomes thinner and thinner and thinner, and it becomes like a razor's edge. The Upanishad says this. I forgot the exact Sanskrit of it, but it's in Upanishads. It becomes like a razor's edge. But you perceive it, how precise this process of Krishna consciousness is. It's highly scientific. The controls have to be just right. If there's a slight, you know, the hearing process, the chanting process, it's not vague. It's very precise. And you perceive the preciseness of it. And you perceive when it is not precisely applied. That in your own heart you'll see, I'm not getting that result. Like an expert scientist, he knows when things are not applied, he's not getting the result. He knows that something is wrong with the instrumentation, something is wrong with the adjustments. In the same way, as one performs devotional service very accurately, precisely, it is not general. I'm emphasizing this point. It's a very, very rigorous scientific discipline. It is not for people who are lazy. A scientist who is lazy is a scientist in name only. Uh-huh. It's not for lazy people. It's for persons who are very, very... And it's the duty of spiritual guides and teachers and spiritual masters to give that sense of precision to the dependents. It requires very precise application. Any slight deviation, you are somewhere else. Like you're walking a tightrope, and if you deviate a little bit, where are you going to be? Varnashrama dharma is not like that. Varnashrama dharma is very big. If you deviate a little bit, you fall into maybe Sudra dharma. If you deviate a little bit, you may fall into Vaishya dharma. But Krishna consciousness, pure devotional service, is very, very precise. So therefore Prabhupada wanted a platform of Varnashrama dharma on which we perform pure devotional service. So even if there is a deviation by a particular individual, the fall is not so dangerous.
ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్నారు. ప్రత్యక్షావగమం అంటే ఆ వ్యక్తి యథార్థంగా పూర్తిగా తత్వదర్శి అనేటువంటి స్థితిలో నిలిచినప్పుడు ఆ స్థితిలో అతను ఉన్న విషయాలను ఉన్నట్లుగా యథార్థంగా ఆధ్యాత్మిక దృష్టితో సహజంగానే చూడగలుగుతాడు అని చెప్పి దాని అర్థం. ధర్మం అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవన్నీ ఇది ధర్మం అన్నమాట. అసలు కృష్ణుడు గాని ఆయన శుద్ధ భక్తులు గాని ప్రతినిధులు గాని వాళ్ళు ఇక్కడ అవతరించేది ఈ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. ఇంకా మిగతాది అర్ధధర్మమును లేకపోతే నీతి ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము ఇవి స్థాపించాలనంటే అది ఇంకా ఎవరి వలనన్నా అది భగవంతుడు ప్రేరేపించి చేయించగలుగుతాడు. కానీ ఈ ధర్మం ఉందే శ్రవణ కీర్తనాల ధర్మం, ఇది మాత్రం చేయాలంటే భగవంతుడు గాని లేకపోతే ఆయన శుద్ధ ప్రతినిధులు గాని రావాల్సిందే. ఎందుకని ఈ ధర్మంలో ఎక్కడన్నా కొద్దిపాటి తేడా గానీ వచ్చింది అంటే అది ఫలితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ తేడా రాకూడదనే భగవంతుడు గాని భగవంతునికి శుద్ధ ప్రతినిధులు శుద్ధ భక్తులు గాని వచ్చి ఈ శ్రవణ కీర్తనలు అనే ధర్మాన్ని సంస్థాపిస్తారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే శ్రవణ కీర్తనాలను భక్తిత్వ సేవ అనేటువంటిది, పవిత్ర భక్తి సేవ అనేటువంటిది, అది మామూలుగా మనం అనుకున్నటువంటి సులభం కాదు, కత్తిమీద స్వామి లాంటిది. ప్రారంభ దశలో కృష్ణ చైతన్యాన్ని ఎలా పోల్చొచ్చంటే ఒక పెద్ద మైదానం ఉంది, ఫుట్బాల్ ఆడే మైదానం, ఎట్లా పోయి ఎట్లా వచ్చినా మైదానంలోనే పడి ఉంటాం, బాధలేదు. అలా ప్రారంభంలో కృష్ణ చైతన్య దశ అలా ఉంటుంది. కానీ ముందుకు వెళుతున్న కొలది పవిత్రమైన భక్తి సేవ అనే స్థితి కనుక వస్తే అక్కడ మాత్రం కత్తిమీద స్వామి లాంటిది. తేడా వచ్చిందనంటే ఎక్కడ ఉంటాం అంటే ఆ భక్తి సేవ అనేటువంటిది అంత సునిశ్చితంగా ఉంటుంది. ఎంత సునిశ్చితంగా ఉంటుంది అంటే మనం జపము లేకపోతే శ్రవణము కీర్తనము లేకపోతే నిగ్రహం ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగానే ఉంటుంది. ఏది ఎక్కడ కూడా కొంచెం తేడా వచ్చినా గానీ అటు తేడా వచ్చినా ఇటు తేడా వచ్చినా తెలిసిపోతుంది. మనకి ఇది బాగా పనిచేస్తుందంటే ఇది బాగా సునిశ్చితంగా చేస్తున్నాం కాబట్టి పనిచేస్తుంది. ఇది సరిగ్గా ఎక్కడ పనిచేయలేదంటే ఈ సునిశ్చితంగా ఉండేటువంటి స్థితిలో ఎక్కడో తేడా వచ్చింది, వెంటనే తెలిసిపోతుంది. అది సునిశ్చితం అంటే అర్థం అది. అక్కడ నీకేదన్నా పొరపాటు జరిగిందంటే వెంటనే తెలిసిపోతుంది అన్నమాట. ప్రయోగం చేసే శాస్త్రవేత్తకి ఫలితం రాలేదంటే వెంటనే అనుభవం లేని శాస్త్రవేత్త కనిపెట్టేస్తాడు. పరికరాల్లోనో లేకపోతే వాటి అమెరికా ఏర్పాట్లో సర్దుబాటులోనో ఎక్కడ తేడా వచ్చిందో అందుకనే మనకు సరిగా రాలేదని. అది పవిత్రమైన భక్తి సేవ అంత కత్తిమీద స్వాము లాంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తాడు లాంటిది. ఇది నేను కొంచెం నొక్కి చెప్పడం దేనికంటే ఉద్దేశము పవిత్రమైన భక్తియుత్వ సేవ అనేది తాడులేండి. తాడు మీద నడుస్తున్నాము, కొంచెం పక్కకి తొలిగితే ఎక్కడుంటాం, ఎక్కడుంటాము. అందుకనే పవిత్రమైన భక్తి సేవను వర్ణాసన ధర్మం ఈ రెండు విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. వర్ణాసన ధర్మం అంటే అటు ఇటుగా పడినా పర్వాలేదు, పడితే శూద్రధర్మంలో పడతాం, ఇటు పడితే మళ్ళీ వైశ్య ధర్మంలో పడచ్చు, ఎట్లా గొట్లో లోపల ఎక్కడే కొట్టుకులాడచ్చు. కానీ పవిత్ర భక్తి సేవ అది అది లేదనమాట. ప్రభుపాద అందుకే ఏం చెప్పారంటే వర్ణాసన ధర్మ స్థాయికి వెళ్లి అక్కడి నుంచి పవిత్రమైన భక్తి సేవ చేయడానికి ప్రయత్నించండి అన్నారు. ఎందుకని పౌత్రమైన భక్తి సేవలో ఎప్పుడన్నా ఎక్కడన్నా పతనం జరిగితే అది వ్యక్తిగత ఏ వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. అది ఒకవేళ అతను పతనం అయితే కూడా వర్ణాశ్రమ ధర్మంలోనే పడతాడు, ప్రమాదం అని చెప్పి ఉద్దేశం అన్నమాట.
సో ఇఫ్ ఐ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫర్దర్ ఇట్ విల్ టేక్ ది హోల్ 2 అవర్స్ బట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ఐ మే నాట్ టేక్ 2 అవర్స్ ఐ విల్ టేక్ 5 మినిట్స్ మోర్ బికాజ్ ఇట్స్ సో వెరీ ఇంపార్టెంట్. The precession of Krishna consciousness is very important to understand. It is a very delicate process. It cannot be handled by vagueness. Everything has to be very precise. This is the science of relationships. That Prabhupada says in the Evam Parampara Praptam verse. Prabhupada, how does he translate the word yoga? Imam Rajarshyo Viduhu Sakaline Mahata Yoga Nashta Param. This science of relationship with the Supreme seems to be lost. So it's a science of relationships, and when the relationships are not properly defined or you're not acting properly within the relationships, you get quite an opposite result of what you're expecting. Just like a young student of, let's say, mechanical engineering, I'm a mechanical engineer, he is doing a lab experiment. He has set up his experiment and nothing is coming out from that. All the results are completely absurd results. The professor who has been doing this experiment for the last 20 years, he comes in. He looks at the experimental setup, immediately he knows this is wrong. Because he understands the intricate relationships between different parts of the experiment perfectly. In the same way, when we are functioning under devotees who are very, very expert in the process of Krishna consciousness, then they can tell you where it is that you are going wrong in the application of Krishna consciousness. Krishna consciousness means relationships. Vaishnava relationships, relationship with other living entities, relationships with Krishna, relationship with even different energies of Krishna which are inanimate. So how to deal with the general population? How to deal with animals and plants? How to deal with tables and chairs? This is all relationship, na? So even a slight improper dealing with the table also can affect your consciousness. Yes, it's a fact. If you improperly treat this table, thinking that only it's inanimate, what difference does it make? This can affect your consciousness.
ఇది దీని గురించి ఇంకా చెప్తే చాలా సమయం ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఇది యోగా అనే పదం ఒకటి ఉంది అనమాట, నాలుగో అధ్యాయంలో వస్తుంది. దానికి ప్రభుపాదుల వారు దానికి ఎలా అనువాదం చేశారంటే, భగవత్ సంబంధమైనటువంటి విజ్ఞానము కాలక్రమేణా నష్టమైపోయింది అని చెప్పి చెప్పారు. అంటే ఏమి నష్టమైందంటే, భగవత్ సంబంధ విజ్ఞానం, భగవంతునితో సంబంధాన్ని తెలియజేసే విజ్ఞానం నాశనం అయిపోయింది. కృష్ణ చైతన్యం అంటే ఇదొక విజ్ఞానం. ఏ విజ్ఞానం అంటే సంబంధ బాంధవ్యాలకి సంబంధించిన విజ్ఞానం. ఎవరితో అంటే వైష్ణవులతో, జనసామాన్యంతో, లేకపోతే భగవంతుడితో, భగవంతునికి వివిధ శక్తులతో, లేకపోతే భగవంతునికి వివిధ శక్తులుగా ఉండి చలనం లేనటువంటి వస్తువులతో, వీటన్నిటితో ఏ విధంగా మనం సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ వ్యక్తిగత సంబంధం ఏదైతే ఉందో దాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటేనే మనం దీనిలో ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ ఒకతున్నాడు, ఒక ప్రయోగం చేశాడు. చాలా ప్రయాసపడి ప్రయోగం చేస్తే ఫలితం లేదు. ఎందుకు లేదు? అతనికి అర్థం కాలేదు. 15-20 సంవత్సరాల నుంచి ఆ ప్రయోగంలో అనుభవజ్ఞుడైనటువంటి బోధ కూడా వచ్చాడు అనమాట వెనకాల. అతను వచ్చి చూసి క్షణాల్లో పసిగట్టేశాడు. ఇది ఇక్కడ పొరపాటు జరిగింది చూసుకోని చెప్పాడు. ఎందుకని? ఆ ప్రయోగంలో ఆయా వస్తువుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాటన్నిటి యొక్క స్థితిగతులు పూర్తిగా అతనికి తెలుసు కాబట్టి చూడగానే లోపం ఇక్కడుందని పసిగట్టి వెంటనే చెప్పి సరిదిద్దాడు. అలా మనం కూడా ఒక అనుభవజ్ఞుడైనటువంటి సంబంధ బాంధవ్యాలు, కృష్ణ చైతన్య సంబంధ విజ్ఞానంలో పూర్తిగా అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఉంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా గమనించి ఎక్కడ లోపం ఉందో వెంటనే చెప్తాడు, మనల్ని సరిదిద్ది మనల్ని పైకి తీసుకుని రాగలుగుతాడు. ఎందుకంటే కృష్ణ చైతన్యం అంటే సంబంధ బాంధవ్యాలే. అసలు భక్తి అంటే రకరకాలైన సంబంధాలు అన్నమాట, వైష్ణవులతో, భగవంతుడితో, అందరితో, భగవంతునికి వివిధ శక్తులతో. ఎక్కడ సంబంధ జ్ఞానంలో తేడా వచ్చినా గానీ దెబ్బ తగులుతుంది. ఇప్పుడు చివరికి ఒక మేజాబళ్లతోనో లేకపోతే ఒక కుర్చీతో ఎలా మనం ప్రవర్తించాలనేది అది కూడా తెలుసుకుని ఉండాలి. అది కూడా సంబంధమే కదా. ఇప్పుడు ఈ బళ్ళు ఉంది, ఈ బళ్లతో దీన్ని సరైన సంబంధం పెట్టుకోకుండా దీన్ని నేను కించపరిచాను అనుకోండి, ఈ బళ్ళను కించపరిచినటువంటిది కూడా నాకు నా చైతన్యాన్ని దెబ్బతీస్తుంది. అది కృష్ణ చైతన్యం.
తిరుమన్ ప్రభు ఇస్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్.
ఐ మీన్ రిగార్డింగ్ దిస్ టేబుల్ ది ఎగ్జాంపుల్ గాడ్ గేవ్ ఇస్ ట్రూ బికాస్ ఇన్ వన్ లెక్చర్ ఐ హర్డ్ వేర్ ఏ డివోటీ కిక్స్ ఎన్ ఐటమ్ ఇట్ ఈస్ లైక్ సపోజ్ టు బి ఎన్ యూజ్లెస్ ఐటమ్ ప్రభుపాద్ సేస్ వై వై డిడ్ యూ కిక్ ఇట్ ప్రభుపాద్ ఇస్ యూజ్లెస్ ప్రభుపాద్ ఇస్ నో దట్ ఇస్ కృష్ణాస్ ఎనర్జీ ఇట్ హస్ స్పాయిల్డ్ యువర్ కాన్షియస్నెస్
వావ్ హరిబో
ఏదో పనికిరాని వస్తువు అని చెప్పి భక్తుడు ఎవరో ఒక వస్తువుని దూరంగా తన్నేసి పక్కన పడేస్తే ప్రభుపాదులు వారు అన్నారంటే, ఎందుకే దాన్ని తన్ని పక్కన పడేస్తూ అంటే పనికిరాదు ప్రభుపాద అంటే, నీ చైతన్యం పనికిరాకుండా పోతుంది అన్నమాట అన్నామంటే, ఎందుకంటే అది కృష్ణుడు వస్తువు, అది కృష్ణుడు శక్తి, దాన్ని పనికిరాదని తన్నేస్తావు నువ్వు అని చెప్పేసి ప్రభుపాదం మండిపడ్డా.
సో ఎనీవే ఐ డెంట్ నో దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ బట్ దట్ ఈస్ వై ఇట్ హెల్ప్స్ టు హ్యావ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్. So, an expert is actually perceiving the truth. We are not perceiving, we are accepting the truth from the experts. So, our experimental procedures may be wrong. We may make mistakes. So, until you actually perceive the truth, you have to be very, very cautious. Huh? How, you know, Kaviyopi Atra Mohita, how to act in this world, even great personalities are bewildered sometimes. Why? Because they are not actually perceiving the precision of the process. It's very, very precise, and any slight deviation can cause, what is the deviation? To look at something without a mood of service to Krishna. It is a simple definition, but to let your consciousness experience that truth is very difficult. Just like you can define first law of Newton's first law of motion very easily. Every body continues to be in a state of rest, in a state of motion, unless acted upon by another force, external force. Everybody can state this and probably you can get high school marks, 100 out of 100. But only an expert physicist knows the actual nuances of this. In the same way, we may give the same Bhagavad Gita class as a very expert devotee. Sometimes we say the same things that Prabhupada says. But that doesn't mean we have pratyaksha avagamam. We are not actually perceiving it. We are perceiving an image of it or maybe a slight distorted image, perverted image sometimes, according to the condition of our heart. So it is very important that we perform devotional service, Acharyavan Purusho Veda, under the direction of a highly qualified Acharya who actually sees things as they are. And then he is guiding his disciple, knowing that he is not seeing things as they are. You understand? He knows two things. He knows how things are, and he knows that the other man is not seeing as they are. To teach a child very complex things is very difficult. Similarly, in the beginning stage of Krishna, we are almost like children, or even worse sometimes. Children, at least they accept whatever the father and mother say, but we don't accept so easily. So the expert teacher, Acharya, he has this most intimate or confidential service of allowing someone who doesn't have the perceptional capacity to perceive the truth with his transcendental senses.
అనుభవజ్ఞుడు విషయాన్ని గ్రహించగలుగుతాడు. మన పరిస్థితి ఏంటంటే, మనం అనుభవజ్ఞుల దగ్గర నుంచి వింటున్నాం కాబట్టి మనం విషయాన్ని స్వీకరిస్తున్నాం కానీ విషయాన్ని గ్రహించడం లేదు. అనుభవజ్ఞుడు అంటే ఆచార్యుడు, అతను విషయాన్ని గ్రహిస్తాడు. మనం ఎంతవరకు ఏంటంటే స్వీకరించడమే. ప్రయోగశాల అనుభవజ్ఞుడైన శాస్త్రవేత్త విషయాన్ని గ్రహించగలుగుతాడు, జరిగేటువంటి ప్రయోగాన్ని. మనం చేసేవాళ్ళు ఏంటంటే మనం ప్రయోగాన్ని స్వీకరించి ఇట్లా చేయమన్నారు అట్లా చేస్తాం అంతే. కానీ చేసినంతకాలం ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం ఏంటంటే అప్రమత్తత వహించి మనకు విషయాన్ని మనం గ్రహించట్లేదు, ప్రస్తుతానికి స్వీకరిస్తున్నాం అంతే. ఈ స్వీకరించే దశలో ఎక్కడైనా పొరపాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రహించేంత స్థాయికి, ఆధ్యాత్మిక విషయాలను గ్రహించేంత స్థాయికి చేరే వరకు కూడా చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞులకి ఆధ్వర్యంలోనే నడుచుకుంటూ వాళ్ళ అడుగుజాడల ప్రకారంగా వెళ్తే దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా పాఠశాలలో ఎక్కడైనా సరే చెప్పేస్తాం, న్యూటన్ గమన నియమ సూత్రం ఏంటి అని అంటే, ఒక వస్తువు ఒక శక్తి చేత బలవంతంగా ప్రేరేపించబడినదే అది దాని యొక్క స్థితిగతిని మార్చుకోదు, లేదా అది తన యొక్క జడత్వ స్థితిలోనే ఉంటుంది అని ఆ సూత్రాన్ని పరీక్షలో రాసేస్తూ వందకొంద తెచ్చుకుంటాం. కానీ ఏం అర్థం అవుతుంది బొంద? ఏం అర్థం కాదు. కానీ ఎవరైతే ఆ సూత్రాన్ని రాసినట్టు శాస్త్రవేత్త ఉన్నాడో అతనికి తెలిసి అందులో విషయాన్ని గ్రహించి ఉంటాడు. అతను మనకి గ్రహణం లేదనమాట. ఊరికి ఆ సూత్రాన్ని మనం స్వీకరించాము, పరీక్షలో రాసి మార్కులు తెచ్చుకుంటున్నాం. ఇలా కాకుండా విషయాన్ని పూర్తిగా మనం గ్రహించేటువంటి స్థితికి మనం రావాలి. అది ఎప్పుడొస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రభుపాదుల వారు మనకి ఎన్నో చెప్తారు, మనం కూడా ప్రభుపాదుల వారు చెప్పిన తరగతిలో చెప్తాం. కానీ ప్రభుపాదుల వారు చెప్పినప్పుడు ఆయన చెప్పే మాటలో ఆ విషయాన్ని గ్రహించిన తీరు వేరు, మనం చెప్పేటప్పుడు ఆ మాటల్ని మనం గ్రహించిన తీరు వేరు. మనం ఇంకా గ్రహించే స్థితికి రాలేదు, స్వీకరించే స్థితికి వచ్చాం కాబట్టి మనం మన యొక్క పరిస్థితిని తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలి. అందుకనే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పసిపిల్లలకి కొన్ని క్లిష్టమైనటువంటి విషయాలు చెప్పాలంటే కాస్త చాలా అనుభవజ్ఞత అనేది అవసరము. మరి మనం కృష్ణ చైతన్యంలో వచ్చిన ప్రారంభ దశలో అందరం కూడాను పసిపిల్లలు అంటే వాళ్ళు ఒక్కోసారి చిన్నపిల్లల కన్నా ఇంకా నీచం. వాళ్ళనే తల్లిదండ్రులు ఆయన భయపెడితే చెప్పిందన్న వింటారు, మనం అది కూడా విన్నాం. కానీ ఏంటంటే అనుభవజ్ఞత ఆచరణ ఏం చేస్తాడు మనకు, ఇలాంటి చిన్నపిల్లల దశలో ప్రారంభ దశలో ఉన్నటువంటి మనకి కృష్ణ చైతన్యంలో చాలా క్లిష్టమైనటువంటి విషయాల్ని అత్యంత జాగ్రత్తగా మనకు నేర్పిస్తాడు. రెండున్నాయి ఇక్కడ. ఒకటి, ఆ నేర్పించేటువంటి ఆచార్యుడికి విషయాలన్నీ యథార్థంగా తెలుసు. రెండవది, ఎవరికైతే ఆయన నేర్పిస్తున్నాడో వాళ్లకి అంటే మనకి విషయాలన్నీ యథార్థంగా చూసే శక్తి లేదని కూడా ఆయనకు తెలుసు. మనకి లేని శక్తిని లేని అర్హతను ఆయన ఇచ్చి ఆ విషయాలన్నీ మనకు అర్థమయ్యేటట్లు చేయడం అంటే అది ఆయన చేసేటువంటి పని. అందుకని అనుభవజ్ఞుడైనటువంటి ఆచార్యుడి దగ్గర, వ్యక్తి దగ్గర మనం ఎప్పుడైతే దిశానిర్దేశం తీసుకుంటామో అప్పుడే విషయాల్ని స్వీకరించడం కాకుండా విషయాన్ని గ్రహించి యథార్థంగా వాటిని అర్థం చేసుకుని ప్రత్యక్షంగా చూసేటువంటి స్థితికి వెళ్తాం.
సో హౌ డు వి నో దట్ వి ఆర్ యాక్చువల్లీ పర్సీవింగ్ ద ట్రూత్ అండ్ నాట్ సమ్ ఇమాజినేషన్? హౌ డు వి నో దిస్? సుసుఖం. You will experience a transcendental happiness which is not broken, avyayam. It is avichinna and avyaya. It is unbroken happiness that goes on increasing. That faith, the happiness that the soul is experiencing, ananda, you can experience susukham, not just sukham, susukham, very special sort of happiness, a jubilant spirit, evam prasanna manaso bhagavad bhakti yogata. భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంఘస్య జాయతే. ముక్త సంఘస్య జాయతే means that you become free from the modes of nature. The happiness from the modes of nature is not the happiness that is being talked about here. It's an ever-increasing happy state of consciousness. Even in the face of great difficulties and dangers and risks and criticisms and misunderstanding, one remains essentially happy. Susukham.
ఈ రకంగా విషయాలు మనం యథార్థంగా గ్రహిస్తే ఆధ్యాత్మిక విషయాల్ని చక్కటి దృష్టితో యథార్థంగా మనం గ్రహించే స్థితికి గనక వస్తే, అసలు ఆ స్థితికి వచ్చాము లేదు ఎలా తెలుస్తుంది మనకి? దాని తర్వాత పదం చెప్తుందనమాట, సుసుఖం. నీకు నిజంగా ఆనందం కలగాలి, నీకు నిజంగా సుఖం అనేటువంటిది రావాలి. ఆధ్యాత్మిక జీవితం వస్తే నువ్వు నిజంగా విషయాన్ని యథార్థంగా గ్రహించినట్లు. ఎలాంటి సుఖం నీకు రావాలి? అవిచ్ఛిన్నమైనటువంటి, అవ్యయమైనటువంటి, అంటే ఏ రకమైనటువంటి అవరోధం లేనటువంటి నిర్విరామ సుఖం రావాలన్నమాట. ఎటువంటి అంతరాయం లేనటువంటి సుఖం నీకు రావాలి. దాన్ని మామూలు సుఖం అనలేదు ఇక్కడ. సుసుఖం అన్నారంటే చాలా ప్రత్యేకమైనటువంటి గొప్ప ఆనందం వస్తుంది. ఆ ఆనందం నీకు కలిగితే అప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు విషయాన్ని యథార్థంగా ఆధ్యాత్మిక జీవితంలో అర్థం చేసుకున్నావు అని చెప్పి అర్థం. అందుకనే ఇక్కడ మనకి ఈ ఏవన్ ప్రసన్న మనస్సు అనే శ్లోకం ప్రకారం ఏమర్థం అవుతుంది? నిజంగా ఆధ్యాత్మిక విషయాన్ని పూర్తిగా గ్రహించిన వ్యక్తి మూడు గుణాలకి అతీతం అవుతాడు. మూడు గుణాలకు అతీతమైన స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తాడు. అతను పొందే ఆనందం మూడు గుణాలకు లోబడి ఉండదు. మూడు గుణాలకు అతీతంగా అతని ఆనందము అది అవిరామంగా పెరిగిపోతూనే ఉంటుంది అన్నమాట. ఎంత పెరుగుతుంది అనంటే జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా గానీ, ఎన్ని విధాలైన ఒడిదుడుకులు వచ్చినా గానీ, ఎన్ని వచ్చినా గానీ ఇతని ఆనందం మాత్రం ఆగేది లేదు. దానిపాటికి అది పెరుగుతూ ఉంటుంది.
Avyayam means it's imperishable. That means it's not a time-marking devotional service. It's not a process. Sometimes impersonalists will explain devotional service as you do this so that you can come to the higher realization that everything is one. So they accept bhakti. And in fact, they may do bhajans and so on very, very nicely, even more attractively than us. To the conditioned perception, that seems more attractive. Because they sing many, many ragas and all these things. Now, one of the, I won't mention the name of professional singers. I attended this one time because I was invited by devotees. They were organizing this professional singing for fundraising or something like that. And everybody was clapping their hands very wildly, but I was not getting excited at all by any of their singing. 3 hours I stood there and I heard every song, but although they are clapping their hands, my hand is not moving. Even if I want to clap, it is not moving. At least, just so that others don't mistake me, I could not clap my hands even then. So, they have this misconception that I will do bhajans, I will sing and all that, so people will come. For attracting people, they do these things because people generally are less intelligent. They cannot speculate like this, like they can do. To attract them on this temporary platform and then eventually take them to that so-called, you know, blissful state where there is complete nirakar, nirguna.
Nirakara vadala yokka avagahana ela untundante duravagahana emtante bhaktita seva lekapothe bhajanlu kirtanlu ivanni kuda cheyamantaru vallu endukanante idi prarambha sthiti veetlo ganaka manam paripurnam sadhinchite appudu veetannitito sambandham lekunda nirakaramainatuvanti ఆనంద స్థితికి మనం చేరుకోవచ్చు. కాబట్టి ప్రారంభానికి భక్తి అవసరమే, తర్వాత అవసరం లేదు. దీనిలో పరిపూర్ణత వచ్చేసిన తర్వాత అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. అనడమే కాదు, వాళ్ళు కూడా చేస్తారు భజనలు కీర్తనలు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా ఇంకా బాగా చేస్తారు. బాగా అంటే జనాలకు ఆకర్షణీయమైనటువంటి రీతిలో చేస్తారు. రకరకాలైనటువంటి రాగాలతో తాళాలతో ఆకర్షణీయమైన రీతిలో వాళ్ళు భజన చేస్తారు. ప్రభు ఒకసారి అలాంటి భజనకి భక్తులు ఎవరు ఆహ్వానిస్తే వెళ్లారంట. భక్తులు ఆహ్వానించిన వాళ్ళు ఏదో నిధి విరాళాల సేకరణ కోసం వాళ్ళు అలాంటివి ఏర్పాటు చేశారు జనాలను ఆకర్షించడం కోసం అని చెప్పి. సరే అక్కడ వెళ్ళి కూర్చుంటే వీళ్ళు భజనలు చేస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి రకరకాల భజనలు చేస్తున్నారు. జనాలకు కూడా అలాంటివి భలే ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని వీళ్ళు చేసే ప్రతి భజనకి విపరీతంగా చప్పట్లు కొడుతున్నారు. కానీ ప్రభు కనిపించని చప్పట్లు కొట్టాలని అనిపించాల. 3 గంటలు అక్కడ కూర్చున్నారు కానీ, నిలబడి ఉన్నారు కానీ చప్పట్లు కొట్టాలని ఉద్దేశమే రాలా. కనీసం చేతులన్నా కొంచెం అట్లా అందాము, చూసిన వాళ్ళకి మళ్ళీ బాగోదు, కనీసం అట్లనే చప్పట్లు కొడదాము అని అట్లా అనుకున్నా కూడా చేతులే కదలలేదు. కానీ మిగతా వాళ్ళంతా విపరీతంగా చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే నిరాకారవాదుల అవగాహన, జనం అల్పబుద్ధులు కాబట్టి ఇలాంటి వీటి ప్రత్యేక భజనల పేరుతో వాళ్ళని ఆకర్షించి ఈ నామమాత్రపు ఈ ఆధ్యాత్మిక స్థాయి అనే ఒక దానికి తీసుకొచ్చి దాని నుంచి వాళ్ళని ఉద్ధరింపజేసేసి ఆ నామమాత్రపు ఆనంద స్థాయి అనేది ఒకటి ఉందన్నమాట, నిరాకార ఆనంద స్థాయిని. ఆ స్థాయిలోకి జనాలందరినీ తీసుకెళ్లిపోవాలి అనేటువంటి ఒక దురవగాహనతో, తప్పుడు అవగాహనతో వాళ్ళు ఈ విధమైనటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా అవగాహన సరిగా లేదు.
బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సర్వీస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సుప్రీం లార్డ్, ద పర్సెప్షన్ ఆఫ్ బోత్ ది పర్సన్ హూ సింగింగ్ యాజ్ వెల్ యాజ్ ది పర్సన్ హూ హియరింగ్ అండ్ దర్ అప్రిసియేషన్ ఇస్ ఆన్ ది మెటీరియల్ ప్లాట్ఫామ్. ఇట్ వాంట్ గివ్ దమ్ లాస్టింగ్ జాయ్. ఐ సా దట్ ఆల్దో పీపుల్ వర్ క్లాపింగ్ దర్ హ్యాండ్స్ దే వర్ ఫీలింగ్ మోరోస్.
ఇంతకుముందు చెప్పినట్లుగా భక్తి సేవ అనేది చాలా సునిశ్చితమైనటువంటిది. కొద్దిపాటి తేడా వచ్చినా ఫలితం చాలా తేడాగా ఉంటుంది. కొద్దిపాటి తేడా అంటే అర్థం ఏంటో తెలుసా? విషయాలు గాని వస్తువులు గాని కృష్ణ సేవాభావంతో చూడకపోవడం, అది తేడా. ఇది మాట చెప్పడానికి సులభమే గాని దీనిని ఆచరణ రూపంలోకి వచ్చి చూస్తే మాత్రం మహాకష్టం. ఇది ఏది మనం కృష్ణ సేవాభావంతో చూడలేదు, ఏది చూసాము అనేది తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. అది ఇంతకుముందు చెప్పారు. కాబట్టి భక్తి భక్తి సేవ చాలా సునిశ్చితమైనటువంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి అవగాహన, పాడేవాడు గాని పాడేవాడిని మెచ్చుకునేవారు గాని చప్పట్లు కొట్టేవాళ్ళు గాని వాళ్ళకి అవగాహన ఎంత మంత్రం అంటే నామమాత్రమే, అది పూర్తి అవగాహనతో లేదు. అందుకనే చూడొచ్చు విపరీతంగా చప్పట్లు కొట్టిన వాళ్ళ ముఖంలో కూడా నిజంగా ఆనందం లేదు. చప్పట్లు కొట్టి వాళ్ళు వేసారిపోయి అక్కడ కూర్చుంటున్నారే గాని వాళ్ళలో ఏదో మార్పు లేదు, ఆనందం లేదు.
ఐ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ దిస్, సో ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్ that such meaningless performances have no value. They may attract people, we may think it is the holy name, but it is not the holy name. It is a reflection of the holy name. It is Pratibimba Namabhas. Pratibimba Namabhas is Namabhas, it's actually Namaprat. It's not Namabhas. Pratibimba Namabhas is chanting of the holy name, maintaining a deliberate misconception of the holy name. And therefore, whatever is perceived by both the participants as well as the person who are leading such programs, it is completely on the material platform.
దీన్ని ప్రతిబింబ నామభాష అని చెప్పి అంటారండి. నామభాష అంటాను కూడా నామాపరాధమే అది కూడా. ఎందుకనంటే నామం జపం చేస్తూ పట్టుదలగా ఒక దురవగాహన దృఢంగా లోపల కలిగి ఉండడం, తప్పుడు అవగాహన ఒకటి లోపల దృఢంగా కలిగి ఉండడం, నామం జపం చేస్తూ ఉండడం. ఈ రకమైనటువంటి కృత్రిమ ప్రదర్శనల వల్ల, జనాకర్షణ కోసం చేసేటువంటి ఆ ప్రదర్శన వల్ల నిజంగా ఉపయోగమైనటువంటిది పాడేవాళ్ళకి లేదు, అక్కడికి వచ్చి చూసేటువంటి వాళ్ళకి లేదు. అది పూర్తిగా మనం ఏం చెప్పొచ్చు అంటే భగవన్ నామే వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా భౌతిక కార్యక్రమం అని చెప్పాలి.
సో ఎ ప్రిసైజ్ టీచర్ విల్ టీచ్ యూ దీస్ సటిలిటీస్ because he is interested to see that you actually practice the process properly. Whereas somebody who is not a precise teacher, neither he will be able to teach it, nor is he interested to teach it. If he doesn't teach it, it's better, because everything remains vague. Our bhakti process is very precise, because this ten aparadhas, nama aparadhas we say, it is, there are also seva aparadhas. There are also, you know, different types of aparadhas also. Nama aparadh, సేవాపరాధ్, వాట్ ఎల్స్, జీవాపరాధ్ అండ్ వైష్ణవ అపరాధ్, నామపరాధ్, సో మెనీ అపరాధ్. వై ఇట్ ఈస్ వెరీ ప్రిసైజ్, ఇట్ ఈస్ వై డూ వీ కమిట్ దీస్ అపరాధ్, బికాస్ వీఆర్ వేగ్ అబౌట్ ద ప్రాసెస్, వీ నాట్ క్లియర్, బికాస్ దట్ వివేక్ ఇస్ నాట్ దర్. అందస్య మే హృత వివేక మహాధనస్య, దిస్ ఇస్ అ మహాధన్, దిస్ క్లారిటీ ఇస్ అ మహాధన్, అండ్ క్లారిటీ is priceless. You cannot put a, you know, how much money is for clarity. So when you are vague about things, you commit aparadha. When you are vague about who is Vaishnava, then you commit Vaishnava aparadha. When you are vague about the spiritual master's position, then you commit guru aparadha. When you are vague about the position of different demigods and Vishnu, you commit aparadha of equating both of them. So this vagueness in the conceptions is not tolerated by pure scientists of Krishna consciousness.
సునిశ్చితమైనటువంటి అధ్యాపకుడు ఎప్పుడు కూడా ఏంటంటే విద్యార్థికి విషయాలన్నీ కూడా స్పష్టంగా నేర్పించాలని ప్రయత్నిస్తాడు. ఎందుకనంటే నా విద్యార్థి విషయాలన్నీ స్పష్టంగా అర్థం చేసుకుని స్పష్టంగానే నేర్చుకుని స్పష్టంగానే ఆచరించాలని ఆయన కోరుకుంటాడు కాబట్టి ఆయన ఆ విధంగానే బోధిస్తాడు. సునిశ్చితమైన అధ్యాపకుడు కాని వ్యక్తి, అతనికే విద్య పట్ల పూర్తి అవగాహన లేదు స్పష్టంగా, కాబట్టి విద్యార్థికి చెప్పే ప్రేరణ అతనికి లేదు, అతని దగ్గర విన్న విద్యార్థికి ప్రేరణ లేదు. కనుక కృష్ణ చైతన్యాన్ని సునిశ్చితంగా బోధించేటువంటి అధ్యాపకుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా స్పష్టంగా నేర్పిస్తాడు. మనము ఇప్పుడు అపరాధాల గురించి మాట్లాడుతున్నాం, అసలు ఒక విషయంలో మనం అపరాధం ఎప్పుడు చేస్తాము, ఆ విషయం పట్ల స్పష్టమైన అవగాహన లేనప్పుడు చేస్తాం. ఇప్పుడు నామాపరాధం, దామాపరాధం, సేవాపరాధం, జీవాపరాధం, వైష్ణవాపరాధం, గురు అపరాధం, అపరాధం, ఏ అపరాధం చెప్తారు. కానీ ఏ అపరాధం అయినా దాని మీద అవగాహన లేకపోతేనే అపరాధం అవుతుంది. భక్తియుత సేవ అనేటువంటిది అది ఏమిటనంటే మసక మసక లాంటిది కాదు, స్పష్టమైనటువంటిది. అది మనకి స్పష్టమైన అవగాహన లేనప్పుడు, భక్తి సేవ పట్ల మనకి ఎక్కడో మసక మసకగా అవగాహన ఉన్నప్పుడు మనం అపరాధాలు చేస్తాం. ఒక ఇతను వైష్ణవుడా కాదా ఈ విషయంలో మనకి స్పష్టమైన అవగాహన లేనప్పుడు వైష్ణవ అపరాధం జరిగిపోతుంది. ఇతను గురువా కాదా, ఇతని స్థితి ఏమిటి అనేటువంటి విషయంలో స్పష్టమైన అవగాహన లేకపోతే గురువుకి అపరాధం జరిగిపోతుంది. దేవతల స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటి, భగవంతుడికి దేవతలకు మధ్యలో సంబంధం ఏంటి, ఈ విషయంలో మనకి స్పష్టమైన అవగాహన లేకపోతే భగవంతుని దేవతల్ని అందరినీ సమాన దృష్టితో చూస్తాము, అది అక్కడ అపరాధం అయిపోతుంది, నామ అపరాధం. ఈ విధంగా ఏంటంటే విషయాల పట్ల స్పష్టమైన అవగాహన లేనప్పుడే అపరాధం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి అపరాధాన్ని కృష్ణ చైతన్యంలో నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు ఎంత మాత్రం సహించరు.
సో ద నెక్స్ట్ టైం మేబీ వీ షుడ్ హ్యావ్ దిస్ టాపిక్ మహాధన మహాధన అందస్యమే హృదయ మహాధన. దిస్ క్లారిటీ ఇస్ ప్రైస్లెస్. ఇఫ్ యూ లాక్ క్లారిటీ యూ కెనాట్ ప్రాక్టీస్ ప్రిసైస్లీ. సో దేర్ఫోర్ వన్ షుడ్ ఎంక్వైర్ ఫ్రమ్ ద గురు టిల్ వన్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. Vidura inquired from Maitreya till he was completely clear about everything. And the clarity is not intellectual clarity, it's direct perception by Atma of the path, of the goal, of the persons who are teaching the path. It's all very, very clear. Absolute clarity. So when you see such things so clearly, naturally you're a compassionate person would be very eager to see that such clarity is imparted to others. It's lack of clarity which makes us make mistakes. It's the lack of clarity. You know, in any situation, Bhishma Dev, why didn't he speak up when Draupadi was being disrobed? Because he was not clear. By inducement by Krishna, but that's all right. But fact is, he was not clear. And therefore, even though it was quite obvious that he should have intervened, to us it's obvious, we are getting a little angry also. When we hear how Bhishma Dev did not speak up when Draupadi is being disrobed, if it is narrated with devotion, you will feel a little bit angry. Why Drona is not speaking? Why Bhishma Dev is not speaking? Till Acharya has explained that Bhishma is a pure devotee. And then you are pacified. Okay. Till that time you feel some anger. Why is it that Bhishma Dev is not speaking? Vidura, he had perfect clarity. First of all, he didn't want to intervene because there are elders compared to him. In the presence of elders like Bhishma and Drona, he didn't want to take the position of speaking up that, this is wrong. So first he asked them, Bhishma, Drona, Dhritarashtra, you speak up. This is not right. They didn't speak. Then Vidura spoke with crystal clear clarity. So, unless one is clear like that, one will make mistakes in executing Krishna consciousness. And one won't be able to perceive the truth. That's the problem. When you are not applying it properly, the perception will be just a reflection or maybe some imagination even. It won't even be a reflection. A reflection at least is a reflection of some reality. Imagination is just concoction. Just the sahajyas. There is this pure imagination. On the one hand you have sahajas, on the other hand you have mayavadis, both pure imaginations. How? Because of lack of clarity. And mayavadis purposely like to introduce lack of clarity. Because if things are clear, then you will not accept it. Because finally you cannot explain what is it that you will realize in mayavada philosophy. So therefore they like to keep everything unclear. Hey Balak, abhi tum nahi samjhoge.
Prabhu cheptunnaru మహాధనం ఇది. ఏది స్పష్టమైనటువంటి అవగాహన మనం పొందడం అనేది మహాధనం అది. దీని గురించి ఈసారి మనం మళ్ళీ తెలుసుకుందాము ఒక అంశము. ఆ స్పష్టమైన అవగాహన లేనప్పుడే తప్పులు జరుగుతాయి. ఎవరికైనా కానీ ఏదైనా విషయం పట్ల స్పష్టమైన అవగాహన లేకపోతే పొరపాటు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అందుకనే స్పష్టమైన అవగాహన ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అది వచ్చేంత వరకు గురువుని మనం జాగ్రత్తగా అడిగి అడిగి తెలుసుకోవాలి. వినయంగా ఆయన దగ్గర వినాలి. మైత్రేయుడి దగ్గర విదురు అదే విధంగా ఎన్నోసార్లు ప్రశ్నించి స్పష్టమైన అవగాహన వచ్చే వరకు కూడా ఆయన విదురుని మైత్రేయుడిని వదిలిపెట్టలేదు. అడిగి అడిగి తెలుసుకున్నాడు స్పష్టమైన అవగాహన పొందడం కోసం. ఎందుకంటే అది ఉన్నప్పుడే ఆ స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉన్నప్పుడే ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండగలుగుతాం అన్నమాట. దానివల్లనే మనము నిజమైనటువంటి విషయాలు గ్రహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భీష్ముడి విషయం చూస్తే ద్రౌపది అవమానించబడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, ఏం జోక్యం చేసుకోలేదు. అంటే అది కృష్ణుడి యొక్క సంకల్పం అది కాదంటలేదు. కానీ ఎవరైనా భక్తితో ఈ ద్రౌపది యొక్క అవమానం గురించి అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళకు వెంటనే కోపం వస్తుంది. భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా కూడాను పెద్దలై ఉండి వీళ్ళందరూ కూడాను ఎందుకని అక్కడ అభ్యంతరం తెలుపలేదు, ఎందుకని ద్రౌపదికి అవమానం జరిగితే చూస్తూ ఉరుకుందని చెప్పి మనకు కోపం వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఆచార్యులు అట్లా కాదు, వాళ్ళు భీష్ముడు మహాభక్తుడు, కృష్ణ సంకల్పం కోసం ఆయన అక్కడ విధంగా ఉన్నాడు అని చెప్తే మనం చల్లబడతాం. కానీ ఉన్న విషయాన్ని యథార్థంగా చూస్తే భీష్ముడికి అక్కడ విషయం పట్ల స్పష్టమైన అవగాహన రాలే ఆ సమయంలో, అందుకే ఆయన మాట్లాడలేదు. కానీ విదురుడికి స్పష్టమైన అవగాహన ఉంది, కానీ ఆయన ముందు మాట్లాడలేదు. భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ ధృతరాష్ట్రుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ముందు చిన్నవాళ్ళు మాట్లాడకూడదని, మీరు మాట్లాడండి జరిగే అన్యాయాన్ని ఆపండి అని చెప్పి వాళ్ళని అడిగాడు. వాళ్ళేం మాట్లాడలేదు. అప్పుడు తాను స్పష్టమైనటువంటి అవగాహనతో చక్కగా ఉన్న విషయాన్ని అక్కడ చెప్పేశాడు అనమాట. ఈ స్పష్టమైన అవగాహన మనకి ఇంత ఖచ్చితంగా అవసరం. ఇది ఉంటేనే ఏ రకమైనటువంటి పొరపాటు కూడాను జరగకుండా ఉంటుంది అనమాట. లేకపోతే ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంది. పొరపాటు అంటే ఎలా జరుగుతుందంటే యథార్థ విషయం యొక్క ప్రతిబింబం కూడా జరగదు, యథార్థ విషయం యొక్క కల్పన జరుగుతుంది. యథార్థ విషయం యొక్క ప్రతిబింబం అన్నా కూడా కనీసం గుర్తులన్నీ ఉంటాయి. యథార్థ విషయం ఏదైతే ఉంటుందో భక్తిలో దాని యొక్క కల్పన జరుగుతుంది. కల్పన ఊహలంటే అందులో ఏం సత్యం లేదు కదా. ఈ కల్పన ఊహలకి ఈ పక్క మాయవాదులు నిలబడితే ఆ పక్కన సహజీలు నిలబడతారు. సహజీలు మాయవాదులు ఇద్దరు కూడా ఈ కల్పనలే అనమాట. మాయవాదులు వాళ్ళు ఎంత కల్పన అంటే అసలు వాళ్ళకి విషయాల పట్ల స్పష్టత ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళకి. ఎందుకని, విషయాల పట్ల ఏదైనా విషయం అక్కడ స్పష్టంగా తెలియజేసామనుకోండి వాళ్ళకి స్వీకరించరు. వాళ్ళకి ప్రతి విషయం అస్పష్టంగా చెప్పాలి. అస్పష్టంగా చెప్తేనే అది వాళ్ళకి ఇష్టంగా తీసుకుంటారు అనమాట. ఏదైనా స్పష్టంగా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అందుకనే మీరు చూడండి, మాయావాదులు నిరాకారవాదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం అర్థం చేసుకున్నారంటే వాళ్ళు ఏం చెప్పలేరు. పోనీ ఏం అర్థం చేసుకున్నావు నాకు చెప్పండి వివరించమంటే ఏమంటారంటే, నువ్వు ఇంకా పిల్లోడివి, ఇంకా నీకు ఇప్పుడే అర్థం కాదు తర్వాత అని చెప్పేసి అంటారు.
సో వేగ్నెస్ ఇస్ ఎ ప్లాయ్ దట్ మెటీరియల్ సైంటిస్ట్ ఆల్సో ఎంప్లాయ్. Because if they make it clear, you will never be able to accept what it is that they are saying. As long as everything is vague, especially evolution theory, Big Bang theory, this is all very vague. There is no solidity to these theories. Because if they make it clear, any sensible man will be able to reject it. In the same way Mayavadis, in the same way, anyone who is not clear about Krishna consciousness, he will not make things clear. Because then only you can keep the people somewhat satisfied. If you make things clear, then many people may leave. But a pure compassionate person makes it clear with such love and compassion that people really like it. They want that clarity. Because he is clear that the path is correct. And the path is given by the acharyas. It's not my concocted path that I am trying to make up something. So he has already got faith that bahuvam jnana tapasa putamad bhavangata. Many people have applied this process, they have attained success, he's got case history after case history after case history to prove it. And first his own experience. So therefore he can be very, very clear what is right, what is wrong. This is Prabhupada was crystal clear. He never left anything to imagination. He was very clear. And sometimes such a spiritual master will chastise a lazy disciple. Because if you are lazy, you will be hazy. This is Vedanta Sutra, 5th chapter. If you are lazy, you will be hazy.
విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా జాలి ఉంటుంది అనమాట. ఏమిటా జాలి అంటే, తోటివాడికి విషయాలు స్పష్టంగా అర్థం కాలేదు కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేసి వాళ్ళకి ఈ విషయాన్ని స్పష్టంగా అవగాహన చేయాలనేటువంటి ఒక జాలి భావం అనేటువంటిది ఉంటుంది. ఇక శాస్త్రవేత్తల విషయానికి వద్దాం. వాళ్ళు కూడా అంతే, విషయాలన్నింటినీ అస్పష్టంగా పెడతారు. అస్పష్టంగా పెట్టడం వల్లనే జనాలందరినీ నమ్మించగలుగుతారు. గుడ్డిగా విషయాన్ని స్పష్టంగా పెడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే వాళ్ళు చెప్పే సిద్ధాంతాలన్నీ కూడా మంచివి కాదని చెప్పి తిరస్కరించేస్తాడు. అందుకనే ఆ జీవపరిణామ సిద్ధాంతం కానీ, పదార్థ విస్ఫోటన సిద్ధాంతం కానీ, జీవం ఎలా ఏర్పడింది అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే అస్పష్టమైనటువంటివే. స్పష్టత లేదు అందులో, స్పష్టత చూపించరు. చూపిస్తే ఏంటంటే వాటిని కాదంటారని తెలుసు. అందుకని అస్పష్టంగానే ఉంచుతారు మాయావాదులు కానీ, లేకపోతే ఈ రకమైన శాస్త్రవేత్తలు కానీ. ప్రతిదీ అస్పష్టంగా ఉంచాలి. ఎందుకు? అస్పష్టంగా ఉంచితేనే జనాలు మన దగ్గర ఉంటారు. స్పష్టంగా కనుక అన్ని వెల్లడి చేసామనుకోండి, మనం వదిలిపెట్టేస్తారు జనాలు. ఈ భావంతో ఉంచుతారనమాట. కానీ ఏంటంటే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఉండేటువంటి భక్తుడు మాత్రం విషయాలను స్పష్టంగా అతను తెలుసుకొని ఉంటాడు, ఉన్నటువంటి వాళ్ళకి విషయాలను స్పష్టంగా తెలియజేస్తాడు అనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారికి అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఏ ఒక్క విషయాన్ని కూడా అస్పష్టంగా వదిలిపెట్టలేదు, అన్ని స్పష్టంగా చెప్పారు. అలాంటి స్పష్టమైన అవగాహన ఉన్న ఆధ్యాత్మిక గురువు సోమరితనంతో శిష్యుని అప్పుడప్పుడు మందలిస్తాడు. ఎందుకని మందలిస్తాడు? అది వేదాంత సూత్రాలు అయోధ్యం చెప్తుందనంట. ఎవరైనా సరే వాళ్ళు గనక సోమరితనంతో ఉంటే ఆ సోమరితనంతో ఉండేటువంటి వాళ్ళకి అస్పష్టత ఉంటుంది, అందువల్ల వాళ్ళని మందలించడం జరుగుతుంది.
ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అబౌట్ వేదాంత సూత్ర.
అవునా?
దేర్ ఆర్ ఓన్లీ 4 చాప్టర్స్ ఇన్ వేదాంత సూత్ర.
ఇది చెప్పిన తమాషాకే. ఎందుకంటే వేదాంత సూత్రాలు ఉండేదే 4 అధ్యాయాలు. 5 అధ్యాయం ఎక్కడి నుంచి వచ్చింది మేడం?
సో వాట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ ఏ ప్రిన్సిపల్ దో, నిరాశ నిర్మమ భూత్వ యుద్ధస్వ విగత జ్వర. గివ్ అప్ లేజినెస్, ద లేజినెస్ ఆఫ్ హార్ట్, ద లేజినెస్ ఆఫ్ వాంటింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ హార్ట్స్. That laziness should be given up if you want clarity. As long as things are vague, vague means ignorance is blurring everything. You know, a sharp speech, a sharp, you know, sound means there is no noise in it. And noise means additional vibrations. Additional vibrations, for example, if I am speaking and there is a sound, this is called noise. This will make the whole speech very vague. Because people are not hearing actually what I am speaking. They are hearing the noise. It's called white noise in science, in physics. White, they are hearing the white noise. Their whole concentration is going on the brrr sound. And they are getting irritated. So, if one is not very enthusiastic, utsaha, to remove this, you know, additional vibration, the material vibrations in our life, from material authorities, then one will not be able to gain this spiritual clarity. So, tejantu bandhava sarve, nindantu gurujana, tathapi paramanando govindamama jivanam. Let all my relatives reject me, let my superiors think that they are, you know, no, tejantu bandhava sarve, yeah, let all my relatives and friends reject me, nindantu, let my superiors criticize me as, you know, crazy man, tathapi paramanando. But even then, with great happiness, I declare. What do I declare? Govinda mama jivanam. Lord Govinda is my jivanam.
Aido adhyayam vishayala unchite unna sutram matram yadarthame. Endukante vigita jwaraha ani cheppi Krishnudu Bhagavadgita cheppadu. Emantante meeku somarthanna odulu petteyandi. Hrudaya darbalyanni odulu pettandi. Hrudayanni marchukovalane vishayamlo somarthanna odulu petti marchukodaki munduku randi. Anesi enno chotla adi cheppadam jarigindi. Endukante విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఎప్పుడైతే ఉండదో, అస్పష్టత అనేటువంటిది ఏం చేస్తుంది మనకు అని అంటే, మనలో ఎక్కువగా మరింతగా ఈ సోమరితనాన్ని పెంచి మనలో ఉన్నటువంటి ప్రేరణను చంపేస్తుంది అనమాట, అజ్ఞానాన్ని పెంచేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు ఉద్దేశపూర్వకంగా చెప్పడం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అస్పష్టతని తొలగించుకోవాలి. తొలగించుకోవడము అని అంటే, ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా సూటిగా చెప్పినప్పుడు అది మనకి సూటిగా తగిలితే, స్పష్టంగా తగిలితే దానివల్ల లోపల మార్పు అనేటువంటిది వస్తుంది. కానీ మనం ఎవరైనా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒక వంకా చెప్తూ ఉంటుంటే ఇంకో పక్కన అని వస్తుంది అనుకోండి, వినేవాడికి అసలు విషయం అర్థం కాదు ముందు, ఇవి ఎక్కువైపోతాయి. ఇవి ఎక్కువ చివరికి వాడు మనసు కల చెందుతుంది అనమాట, ఏంటి ఇదే నేను వినేదనేసి. అస్పష్టత వల్ల చూడండి సారాంశం అర్థం కాదు. అందువల్ల ఏంటంటే మనము స్పష్టతను మనం చక్కగా పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మరి స్పష్టతను చక్కగా పెంచుకోవడానికి ప్రయత్నించడం ఏం చేయడం అంటే, అస్పష్టత ఎక్కడి నుంచి వస్తుంది? భౌతికమైనటువంటి విషయాల నుంచి వస్తుంది, భౌతికమైన యాజమాన్యం నుంచి వస్తుంది, ఆ యాజమాన్యం నుంచి వచ్చిన భౌతిక సూచనల వల్ల వస్తుంది. ఆ అస్పష్టతను మనం దూరం చేసుకోవాలి. ఆ శ్లోకంలో అదే చెప్పింది ఏమిటంటే, నన్ను బంధుమిత్రులందరూ కావాలంటే తిరస్కరించనీయండి పర్వాలేదు, పెద్దవాళ్లు కావాలంటే నన్ను పిచ్చివాడని చెప్పి నిందించనీయండి పర్వాలేదు, అది నేను పరమానందం అని చెప్పి భావించి నేను మాత్రము గోవిందునికి చెందిన వాడిని అని చెప్పి భావంతో హాయిగా ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు.
When one has this clarity in his heart, then one experiences that joy, susukham kartam avyayam. Lack of clarity is because of ignorance, and that covering by ignorance gives you a material experience of joy, but not the true experience of transcendental happiness.
హృదయంలో అస్పష్టత అనేటువంటిది ఉంటే నిజమైన సుఖం రాదు. స్పష్టత అనేది ఉంటే సుసుఖం అని చెప్పి శ్లోకంలో చెప్పినటువంటి నిజమైన ఆనందం వస్తుంది. అస్పష్టత ఉంటే ఏంటంటే భౌతిక ఆనందం వస్తుంది. ఆ భౌతిక ఆనందం వల్ల ఇంకా జ్ఞానం పెరుగుతుంది అన్నమాట.
సో భక్తి వినోద్ ఠాకూర్ సింగ్ దేర్ఫోర్ ఘోర విహిత కీర్తన శుని ఆనందే హృదయనాశ. ఇఫ్ యు హియర్ కీర్తన్ యాజ్ ఆర్డైన్డ్ బై లార్డ్ చైతన్య, లార్డ్ చైతన్యస్ ఆర్డైన్మెంట్ ఇస్ నాట్ జస్ట్ వాట్ యూ షుడ్ సింగ్, బట్ విత్ వాట్ మూడ్ యూ షుడ్ సింగ్. ఎస్ దట్ కైండ్ ఆఫ్ కీర్తన్ తృణాద పీశ్వరించిన తొరవరివస్వేష్ణ అమానిన మార్దిన కీర్తనీయ దట్ కీర్తన్ విల్ గివ్ యూ ట్రాన్సెండెంటల్ జాయ్.
భక్తివినోద్ ఠాకూర్ చెప్పారు గౌరవ విహిత కీర్తన సునీ అనేటువంటి దానిలో, మనము గౌరంగ మహాప్రభు సూచించిన విధంగా గనక కీర్తన గనక వింటే దానివల్ల హృదయం ఆనందంతో నాట్యం చేస్తుంది. గౌరంగ మహాప్రభు సూచించిన విధంగా కీర్తన వినడం అంటే ఆయన సూచించింది ఏమిటి, మీరు ఏ కీర్తన పాడాలి అనేది సూచించలేదు. ఆయన ఏ భావంతో పాడాలి అని సూచించారు. మరి ఏ భావంతో పాడాలి? ఆ తృణాదపి సునిచైన శ్లోకం ప్రకారంగా వినయం సహనం ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆ భావంతో మనం కీర్తన పాడితే దానివల్ల హృదయం ఆనందంతో నాట్యం చేస్తుంది.
సో సిన్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ వెరీ కాన్ఫిడెన్షియల్ అండ్ ఇట్ రిక్వైర్స్ వెరీ ఎగ్జాక్ట్ అప్లికేషన్ ప్రెసిషన్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఫెయిత్. సో ఇన్ ద నెక్స్ట్ శ్లోక కృష్ణ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సచ్ ఫెయిత్. అశ్రద్ధాన పురుష ధర్మస్య ఆశ పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని. ఇఫ్ వన్ ఇస్ డజన్ హ్యావ్ ఫెయిత్ బికాస్ ఇమీడియట్లీ ఆల్ నాలెడ్జ్ విల్ నాట్ బి డిస్క్లోజ్. జస్ట్ లైక్ ద లేయర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హ్యావ్ టు బి రిమూవ్డ్ వెదర్ యు నో క్విక్లీ ఆర్ స్లోలీ, దే హ్యావ్ టు బి రిమూవ్డ్ అండ్ వన్ హ్యాస్ టు బి పేషెంట్ త్రూ దాట్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ పేషెన్స్ అండ్ టాలరెన్స్ tolerating our own improper consciousness of what is going, that is the faith. Ashadadha. And what is that faith? Yathātarur mūla nishyachinena tripyanti taskanda bhujo bhushaka pranapahara chetendriyanam tateva sarvarhanam achutejya. Just by watering the root of the tree, all the branches and leaves will automatically be satisfied. I am one of the branches or one of the leaves. I will also be satisfied if I continue to pay attention to my service to Krishna. And there may be improper application, there may be so many challenges, but I am not going to budge an inch from that principle. I will keep on trying to bring my consciousness to that I am a servant of Krishna. I am a servant of Krishna. And I must render service to Krishna to please Him. In this way, when I keep on applying the process with firm faith in the Acharya, then I'll be able to experience that clarity, that happiness, and the direct perception of the truth of the process of Krishna consciousness.
ఈ జ్ఞానము పరమ రహస్యం అని చెప్పారు. మరి ఈ జ్ఞానాన్ని ఆచరించాలంటే ఎంతో సునిశ్చితంగా కొంచెం కూడా తేడా లేకుండా ఆచరించాలి. ఒక పక్క రహస్యం అని చెప్తున్నారు, ఇంకో పక్క దీన్ని చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా ఆచరించాలని చెప్తున్నారు. ఎట్లా ఆచరిస్తాము? విశ్వాసం ఉంటేనే కుదురుతుంది. ఆ విశ్వాసం గురించి తర్వాత శ్లోకంలో చెప్పారు. విశ్వాసం లేనటువంటి వ్యక్తికి అతనికి దీనివల్ల ఒరిగేదేమీ లేదు, అశ్రద్ధ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి. ఎందుకనంటే మనకి జ్ఞానం అనేటువంటిది తెలియగానే మనకేమీ పూర్తిగా సాక్షాత్కారం రాదు. జ్ఞానం తెలిసిన తర్వాత అజ్ఞానం పొరలు పొరలుగా ఉంది. ఈ అజ్ఞానం పొర ఒక్కొక్కటి 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 పోతూ ఉండాలి. ఇది పోతూ ఉండాలని దానికి సహనం కావాలి. మరి సహనం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఉంటేనే సహనం వస్తుంది. ఖచ్చితంగా నా యొక్క ఈ అజ్ఞానం అంతా కూడాను పూర్తిగా తొలగించబడుతుంది, నేను ఒక మంచి స్థితిలోకి రాగలుగుతాను అనేటువంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం వల్ల సహనం వస్తుంది. సహనం ఊరికనే రాదు. ఏ విశ్వాసం కావాలి? ఆ యథాతరోర మూల నిశేషణ శ్లోకం ప్రకారంగా మనం వేరుకు నీరు పోస్తే కాండానికి, కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకి అన్నిటికీ కూడా నీరు అందుతుంది. నేను ఏ కొమ్మనో రెమ్మనో ఆకునో ఉన్నాను, అక్కడ నాకు కూడా నీరు అందుతుంది, కాబట్టి భయం లేదు, నేను చక్కగా విశ్వాసంతో ఈ పద్ధతిని అనుసరించవచ్చు అనేటువంటిది గనక మనం పెట్టుకుని సహనంతో ఉంటే అప్పుడు ఈ అజ్ఞాన పరం ఒకటి తొలగిపోతే అప్పుడు మనకు హృదయంలో నిజమైనటువంటి స్పష్టత ఏర్పడుతుంది. హృదయంలో స్పష్టత ఏర్పడిన రోజున అప్పుడు నీకు నిజంగా ఈ ఆనందం కాని, నిజంగా నీకు ప్రత్యక్షంగా యథార్థంగా విషయాలని, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడం కాని అవన్నీ కూడా అప్పుడు సంభవిస్తాయి. అలాంటి స్థితిలో ఏమిటంటే ఎన్ని అవరోధాలుంటే కూడా, ఎన్ని విధాలైనటువంటి ఒడిదుడుకులుంటే కూడా, చేసే మార్గంలో ఎన్ని లోపాలు వస్తున్నప్పటికీ కూడా నేను కృష్ణుడి యొక్క సేవకుండే, నేను కృష్ణుడి యొక్క సేవకుండే అని చెప్పి మళ్లీ మన యథార్థ స్థితిని పదే పదే గుర్తు చేసుకుని ఆ స్థితిని మనం మళ్లీ మళ్లీ స్మరించుకొని ఆ స్థితిలో వర్తించడానికి మనం ప్రయత్నిస్తే సహనంతో విశ్వాసంతో అలా చేయడం వల్ల ఒక రోజుకి స్పష్టత అనేది ఉండదు వస్తుంది.
సో యాజ్ ఫార్ అస్ ఫెయిత్ ఇస్ కన్సర్న్డ్ డివోటీస్ ఆర్ క్లాసిఫైడ్ బై శాస్త్రాస్ బై కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యాజ్ కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. Those whose faith is feeble and based on material considerations, they are called Prakriti Bhaktas, Kanishthadikaris. Those whose faith is strong and based on spiritual considerations alone, they are called Madhyamadikaris. Those whose faith is unflinching and at the same time they are able to defeat all materialistic arguments based on scriptural principles, they are called Uttamadikaris. Their faith in scriptures is so strong that they can defeat any opposing theory based on scripture with absolute faith. So it is not that you have to know hundreds of shlokas for this. Even knowing two or three shlokas, you can defeat, pulverize every other philosophy. It is actually a fact. You don't have to know hundreds and hundreds of shlokas. Prabhupada said, if you know 25 shlokas from Bhagavad Gita, you can defeat all philosophies. So, in fact, some of the shlokas are so powerful that people run away if you start actually explaining them. You know, false logicians, they will run away. It actually happened with one of the sannyasis, our movement, Shivaram Maharaj, at one, you know, he writes about this in one of his Vyasa Puja offerings. He was invited to one gathering where there were also some Mayavadi sannyasis invited. So Maharaj spoke and the sannyasi was next supposed to speak and he started a conversation with him and he started quoting some shlokas and Shivaram Maharaj started quoting from Prabhupada's books. Just using three or four shlokas, he made the sannyasi, the Mayavada sannyasi, get up on the pretext of going to the bathroom. He never came back.
శ్రద్ధను అనుసరించి, విశ్వాసాన్ని అనుసరించి భక్తులు కూడా వివిధ రకాలుగా ఉంటారని చెప్పి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్పారు. వాళ్ళు ఎవరు అనంటే ప్రాకృత భక్తుడని, మధ్యమాధికారని, ఉత్తమాధికారని, భౌతికమైన విషయాలను పరిగణించి శ్రద్ధను బలంగా కలిగి ఉన్నటువంటి వాడు ప్రాకృత భక్తుడని, ఆధ్యాత్మిక విషయాలను పరిగణిస్తూ బలమైన శ్రద్ధ పెట్టుకునేటువంటి వాడేమో మధ్యమాధికారని, అలా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉండి అచంచలమైనటువంటి శ్రద్ధ విశ్వాసాలతో ఎటువంటి భౌతికమైనటువంటి విషయాలైనా సరే శాస్త్రాల దృష్టితో పూర్తిగా కొట్టిపారేయగలిగేటువంటి, ఎలాంటి భౌతికమైనటువంటి వాదోపవాదాలు వచ్చినా గానీ శాస్త్రాలను ఉపయోగించి వాటిని ఓడించగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు అని చెప్పి అందులో చెప్పారు. అక్కడ ఉత్తమాధికారులు అని అంటే భౌతికమైనటువంటి ఎటువంటి వాదం వచ్చినా గానీ వాళ్ళు శాస్త్ర దృష్టితో కొట్టిపారేయగలుగుతారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళు శాస్త్రాలు వందల వందలు నేర్చుకుని ఉండాలని కాదు లెక్క. మనకి సరైన శ్లోకాలు మూడు నాలుగు నేర్చుకున్నా గానీ వాటి అర్థం యథార్థంగా తెలుసుకున్నా గానీ ఆ కొన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో, ఆ శ్లోకాలు చెప్పడం మొదలు పెడితే అవతల వాళ్ళు పారిపోతారు. అలాంటి శ్లోకాలు ఉన్నాయన్నమాట. ప్రభుపాదలో ఒక సందర్భంలో ఏమన్నారంటే కనీసం ఒక 20 శ్లోకాలు సరైన శ్లోకాలు భగవద్గీతలో నేర్చుకుంటే చాలు, వాటితో ఎవరినైనా సరే ఓడించవచ్చు, ఎవరు ఎటువంటి భౌతిక అవగాహన అయినా సరే కొట్టి పారేయచ్చు అని చెప్పారు. ఇది యథార్థంగా జరుగుతుంది కూడా. ఒక సందర్భంలో శివరామ మహారాజు వ్యాస పూజకి ఆయన నివేదన చేసినప్పుడు అందులో రాశారు, మాయావాద సన్యాసులు అనేటువంటి ఒక సభకు ఆయన ఆహ్వానించారు. ఆ సభకు ఆహ్వానించినప్పుడు ఈ మాయావాద సన్యాసి ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాడు. ప్రభుపాద గారి పుస్తకంలో నుంచి శివరామ మహారాజు కొన్ని శ్లోకాలు, ఒక మూడు నాలుగు శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకాలు విని తర్వాత ఆయన మాట్లాడాలన్నమాట వచ్చి. ఆ శ్లోకాలు విని తర్వాత మాయా సన్యాసి ఇప్పుడే నీరుకెళ్ళొస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ కనపడలేదు అసలు.
సో ఉత్తమాధికారి ఇస్ నాట్ నెసరీ పర్సన్ హూ కెన్ అమాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్సెస్, బట్ హిస్ రియలైజేషన్ ఇస్ సో డీప్ దట్ హీ కెన్ అప్లై దోస్ వర్సెస్ ఇన్ సచ్ వెరీ యునిక్ మేనర్ దట్ యు నో ఆల్ డౌట్స్ ఇన్ ద హార్ట్ విల్ బి క్లియర్డ్, ఆల్ డౌట్స్ ఇన్ ద హార్ట్ విల్ బి రిమూవ్డ్ బికాస్ ఆఫ్ ది ప్యూరిటీ విత్ విచ్ హీ అండ్ క్లారిటీ విత్ విచ్ హీ కమ్యూనికేట్స్. It's not the number of quotations. You can quote hundreds of slokas and still not convince anybody. I've seen that kind of thing happen also. But even with one sloka, you can induce permanent desire for Krishna consciousness in the heart of persons. Even giving up all the material conceptions. This is the nature of Uttamadhikari. It is not that he reels out verse after verse after. Prabhupada many times didn't quote that many verses. Sometimes you quote a lot of verses. In one lecture, sometimes he would quote as many as 15 verses. But many times he did not quote so many verses. But his speech was so powerful. Because his understanding and realization of these materials was so very deep, these subject matters. Therefore, he could approach, you could talk about any topic, and Prabhupada could use any verse from the Bhagavatam and defeat you.
ఉత్తమాధికారి అంటే ఆయన యొక్క అవగాహన ఎలా ఉంటుందంటే, ఉత్తమాధికారిని వందలాది శ్లోకాలు నేర్చుకుని ఉంటాడనేది కాదు. ఆయన అనుభవం గాని ఆయన సాక్షాత్కారం గాని ఎంత గాఢంగా ఉంటుందంటే, ఆయన మాట్లాడే ఏ మాట మాట్లాడినా గానీ అవతల వ్యక్తి యొక్క భౌతిక అవగాహనలన్నీ కూడా పూర్తిగా కొట్టిపారేసి అతనిలో మార్పు అనేటువంటి తీసుకురాగలుగుతాడు. అది ఉత్తమాధికారికి ఉండేటువంటి లక్షణం. ఆయన ఒక శ్లోకమే తెలుసుండొచ్చు, కానీ ఆ శ్లోకాన్ని పూర్తిగా ఆయన జీర్ణించుకుని దాన్ని పూర్తిగా అనుభవజ్ఞతలు అతను ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి, అసలు ఎన్ని శ్లోకాలు నేను చెప్తున్నాను అనేటువంటిది కాదు ఇక్కడ విషయం. అది కాదు, అవతల వ్యక్తికి ఎంత స్పష్టత కలగజేస్తున్నాను, నా పవిత్రత వల్ల, నా స్పష్టత వల్ల నేను అవతల వ్యక్తితో మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి యొక్క హృదయంలో సందేహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి. ఉత్తమాధికారి చేసే పని అది, వందలాది శ్లోకాలు చెప్పడం కదా ఆయన చేసేది. తను మాట్లాడే మాటల్లో స్పష్టత వల్ల, స్వచ్ఛత వల్ల అవతల వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి సందేహాలు నశించిపోయి అవతల వ్యక్తికి వెంటనే నేను కృష్ణ చైతన్యాన్ని తీసుకోవాలి అనే కోరిక విపరీతంగా కలుగుతుంది. అన్ని విధాలైన భౌతికమైన విషయాలు వదిలిపెట్టేసి నేను వెంటనే కృష్ణ చైతన్యం తీసుకోవాలని కోరిక అతనిలో పుడుతుంది. అది ఉత్తమాధికారి చేసేటువంటిది. అందుకనే కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొద్దిమంది వందల శ్లోకాలు గడగడ చెప్పి కూడా అవతల వ్యక్తిలో ఇసుమంత విశ్వాసాన్ని పుట్టించలేరు, ప్రేరణ కలిగించలేరు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఉత్తమాధికారి స్థితి అలాంటిది కాదు. ఆయనకి సాక్షాత్కారం అనేటువంటిది ఎంత లోతుగా ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడేటువంటి మాటలో స్వచ్ఛత, పవిత్రత, స్పష్టత వల్ల అవతల వ్యక్తిలో మార్పు వస్తుంది. ప్రభుపాదలో ఉపన్యాసాలు, చాలా ఉపన్యాసాల్లో ఏం శ్లోకాలు ఉండవు, కానీ ఆయన మాట్లాడే మాటలు ఎంతో గాఢత ఉండడం వల్ల అవతల వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది. కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయి, 10-15 శ్లోకాలు చెప్పారు. చాలా ఉపన్యాసాల్లో ఏ శ్లోకాలు చెప్పలేదు, కేవలం వచ్చే మాటల వల్లనే అవతల వాళ్ళని మార్చగలిగారు. ఇది ఉత్తమాధికారికి ఉండేటువంటి లక్షణం.
సో వి మస్ట్ అసోసియేట్ విత్ సచ్ ఉత్తమాధికారిస్ టు స్ట్రెంగ్తన్ అవర్ ఫెయిత్, because this journey will require a lot of faith. Many, many challenges will come. You know, testing circumstances will come that will put our faith to test. So unless we get the association of pure devotees, Uttamadhikari devotees, Madhyamadhikari is also pure devotee, but Uttamadhikari, pure devotee, his faith is unflinching and his heart is completely pure. He has no tendency to criticize anyone. He doesn't have to. Why? Because he is seeing the truth. People who don't see the truth, they resort to criticism so that they feel good. Politicians are a good example. They don't see the truth at all. So they just criticize each other, that's all. Papers are full of such criticism. I don't read them, of course, but I know what they're full of. That's why I don't read them. One politician criticizes another politician, another politician criticizes another politician. Why? Because they don't see the truth. When you see the truth, you have so much to explain the truth that you hardly have any time to criticize anyone.
ఇక్కడ అందుకే మంచి శుద్ధ భక్తునికి సాంగత్యం మనకు ఉండాలి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చిన్నది కాదు, చాలా దూరం చేయాలి కాబట్టి దానికి ఎంతో విశ్వాసం అవసరం కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటిది ఇలాంటి ఉత్తమాధికారి యొక్క ఆశ్రయం నుంచే వస్తుంది. కాబట్టి ఉత్తమాధికారి యొక్క సంగత్యంలో మనం ఉంటేనే ఆ విశ్వాసం స్పష్టత అనేది వస్తుంది. దీర్ఘకాలం ఈ ప్రయాణం మనం చేయొచ్చు. కాబట్టి మనం అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే దానివల్ల మనకి ఎంతో లాభం ఉంటుంది. మధ్యమాధికారి కూడా ఆయన కూడాను ఆయన హృదయం కూడాను స్వచ్ఛంగా ఉంటుంది చెప్పొచ్చు. ఆయనకి సాంగత్యం కూడా ఆశించదగింది, కానీ ఉత్తమాధికారికి సాంగత్యం మరీ మరీ ఆశించదగింది. ఎందుకంటే ఆయన హృదయంలో నిందారోపణ లేదు, ఎవరిని నిందించాలనే ఉద్దేశం లేదు. ఎందుకని లేదంటే అతను సత్యాన్ని సత్యంగా దర్శించాడు, దర్శించాడు కాబట్టి ఒకరు నిందించాల్సిన అవసరం ఆయనకి లేదు. నిజంగా సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళకి తోటి వారిని నిందించడం ద్వారా తమను తాము మంచివాళ్ళని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సత్యాన్ని దర్శించిన వాడికి అది అవసరం ఏముంది? రాజకీయ నాయకుల దగ్గర బాగా కనపడుతుంది ఇది. అతను సత్యాన్ని దర్శించలేదు, ఇంకొకటి సత్యాన్ని దర్శించుండడు. వీరు ఒకరినొకరు ఈయన మీద ఆయన మీద ఈయన నిందలు వేసుకోవడం ద్వారా దినపత్రిక నిండా అదే చదివి అందులో ఏముంటో తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు చదివేది లేదు, కానీ ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఒకరినొకరు నిందించుకునే ఉద్దేశం ఎందుకంటే సత్యాన్ని దర్శించక, మరి సత్యాన్ని దర్శిస్తే దర్శించిన సత్యాన్ని వివరించడానికే సమయం అంతా సరిపోతుంది. ఇంకా తోటివాడిని నిందించడానికి సమయం ఎక్కడుంది అక్కడ?
సో రేవతి రమణ్ ప్రభు గేవ్ మీ ఎక్స్ట్రా టైమ్ టుడే, ఐ హోప్ దట్ ఐ ఫినిష్ మోర్ వర్సెస్, బట్ టుడే ఆల్సో ఐ కుడ్ ఓన్లీ ఫినిష్ 1.5 వర్సెస్ ఓన్లీ. టుమారో వి స్టిల్ హావ్ ఎ ఛాన్స్ టు ఫినిష్ 31 శ్లోకాస్.
అదనపు సమయం ఇచ్చినా గానీ అక్కడికక్కడికి వచ్చి ఒక శ్లోకం అయింది. ఇంక మరి రేపు అవకాశం ఉంది అంటున్నారు, 31 శ్లోకాల సంగతి ఏమన్నా అవకాశం ఉంటే రేపు చూద్దాం.
కైండ్లీ ఫర్గివ్ మీ, ఐ గెట్ సో ఎక్సైటెడ్ బై దీస్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, నాట్ బికాస్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ సో అబ్జార్బింగ్. సో ఐ థాట్ ఐ వుడ్ షేర్ విత్ యూ వాట్ ఐ యు నో వాట్ ఎవర్ ప్రోస్ ది ఆచార్యస్ హావ్ లెఫ్ట్ అండ్ కలెక్టెడ్ ఇట్, మేబీ నాట్ ఇన్ ఫుల్ ఫార్మ్ బట్ అట్లీస్ట్ సమ్ లిటిల్ పీసెస్ హావ్ కలెక్టెడ్. And I thought it'll help you rather than covering the whole chapter, which I could have done if I wanted to, but I felt this would give you some solid, you know, platform on which you can approach the rest of the chapter. So thank you very much.
Mere em anukogurdu endukante ee amshalu endante naaku baaga prerana kaligistayi, nenu telusukunna vishayalu meedho nenu panchukovali anukuntanu, aa uddeshamtho nenu ee vidhanga cheppadame tappite inkokade em ledhu. ఆచార్యులు ఏదైతే మనకి పద్ధతిని చూపించారో ఆ పద్ధతిని నేను కొద్ది కొద్దిగా పసిగట్టాను, పూర్తిగా నేను తీసుకోలేకపోయినా అక్కడక్కడ ఆ పద్ధతిని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీకు అది పంచుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నానని చెప్పేసి గొప్ప అని కాదు. ఇక్కడ ఆ విషయాలు అంత ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి నేను అలా అందులో నిమగ్నం అయిపోయి చెప్పేస్తూ ఉంటానే కానీ మీరు దాన్ని మరోలా భావించొద్దు. నేను నేను అనుకున్నది అదే, మొత్తం కావాలంటే ఒకేసారి చెప్పేయచ్చు కానీ అది మీకు అంతగా ఉపయోగపడదు. ఉన్న 1-2 శ్లోకాలనే బాగా విశదంగా అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల ఆ ప్రేరణ మీలో కలిగి మిగతా అధ్యాయం అంతా ఆ ప్రేరణతో మీరు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఇలా చెప్తున్నాను నేను.
సో కైండ్లీ ఫర్గివ్ మీ ఫర్ మై ఆఫెన్సెస్ అండ్ మిస్టేక్స్. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.
ఇస్ గ్రేస్ కృష్ణ స్మరణ ప్రభుకి శ్రీల ప్రభుపాదకి జయ. గౌర్ ప్రేమ.